ప్రియమైన ఆత్మబంధులారా, భగవద్గీతను ఆంధ్రదేశంలో బాగా ప్రచారం చేశారు మహారాష్ట్రంలో. ఈనాడు గీతా జయంతి నేను చెప్తున్నాను, ఆయనకి గీత అంటే బాగా ఇష్టం అని అంటూ ఉంటారు. ఈ గీత బాగుంటేనే కానీ చేతికి గీత రాదని, మన ముఖం మీద ఉన్న గీత బాగున్నవాడికే గీత చదవాలని బుద్ధి పుడుతున్నట్టు, లేకపోతే గీత చదవాలనే బుద్ధి పుట్టినట్టు. ఈ గీత బాగుంటే గీత చేతికి వస్తుంది, ఈ గీత బాగోకపోతే ఎవరైనా చెప్పినా భగవద్గీత చదవరని చెప్పుకోవడం. దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటారేమో, ఎవడైతే దయగల హృదయం వాడిదే భగవన్ నిలయం అని చెప్పారు. ఎక్కడైతే దయ ఉందో, ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడే ఈశ్వరుడు ఉంటాడు, అదే దేవాలయం. ఎక్కడైతే దయ ఉందో, ఎక్కడైతే ప్రేమ ఉందో, ఎక్కడైతే ఆప్యాయత ఉందో, ఆ శరీరమే దేవాలయం, ఆ హృదయమే శివుడు. ఈరోజున గీతా జయంతి, భగవంతుడు అన్ని మార్గాల గురించి చెప్పాడు, భక్తి మార్గం గురించి చెప్పాడు, జ్ఞాన మార్గం గురించి చెప్పాడు, కర్మ మార్గం గురించి చెప్పాడు, ధ్యాన మార్గం గురించి చెప్పాడు, అలా చాలా మార్గాల గురించి చెప్పాడు. ఇది ఒకటే కాదు, భగవద్గీతలో గొప్పతనం ఎందుకంటే, భగవద్గీత అంత గొప్పతనం ఎందుకు వచ్చిందంటే, దేవుడి దగ్గర పువ్వు ఎలా పెట్టాలి, దేవుడి దగ్గర పండు ఎలా పెట్టాలి, ఇక్కడ మొదలుపెట్టి దేవుణ్ణి ఎలా స్మరించుకోవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నిల్చోవాలి, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఇక్కడ మొదలుపెట్టి సామాన్యమైన విషయాల కానీ మొదలుపెట్టి మనస్సు మనోనాశనం అయ్యే వరకు, మనస్సుకు అయ్యమే వరకు, లోపల ఆత్మసాక్షాత్కారం అయ్యే వరకు, బ్రహ్మసాక్షాత్కారం అయ్యే వరకు, ఆ మహా వెలుగులో ప్రవేశించే వరకు, ఈ ఎల్కేజీ మొదలు, ప్రీకేజీ మొదలు, డాక్టరేట్ వరకు, పిహెచ్డీ వరకు వరుసగా ఎన్నో ఉపాయాలు, ఎన్నో సాధనలు, ఎన్నో మెట్లు వరుసగా వరుసగా క్రమంగా క్రమంగా అపూర్వమైన ప్రేమ, అద్భుతమైన ప్రేమ, అపారమైన ప్రేమతోటి ఈ జీవకోటికి ఆయన ముఖంలోంచి, ఆయన నోట్లోంచి, ఆయన ముఖంలోంచి వచ్చింది శాస్త్రం, గీతా శాస్త్రం. ఎన్ని మార్గాలు, ఎన్ని ఎన్ని చెప్పుకొచ్చాడు, ఒక శ్లోకానికి ఒక మార్గం. వేదాల సారం భగవద్గీత, పురాణాల సారం భగవద్గీత, ఉపనిషత్తుల సారం భగవద్గీత. భగవద్గీత కనుక మలయాళస్వామి గారు అనేవారు, భగవద్గీత భారతంలో ఉంది, భగవద్గీత భారతంలో ఉంది, ఆయన చేత అది మహాభారతం అయింది. భగవద్గీత లేకపోతే భారతమే, అది భారతంలో భగవద్గీత ఉంది కాబట్టి మహాభారతం అయిందని ఎవరు మధ్వాచార్యుల వారు అన్నారు. అంటే దీని అందరూ చాలా మంది మన పూర్వీకులు, మన పెద్దలు, మన మహర్షులు, మన అవతార పురుషులు, మన ఎన్లైటెడ్ సోల్స్, అడ్వాన్స్డ్ సోల్స్ అందరూ కూడా, తిలక్ గారు, గాంధీ గారు, శంకరాచార్యుల వారు, రామానుజులు, మధ్వాచార్యులు, జ్ఞానదేవుడు, అందరూ భగవద్గీత మీద వ్యాఖ్యానాలు రాశారు. పెద్దలందరూ రాశారు. అంటే ఆ శ్లోకాన్ని తీసుకోవటం వారి వారు తోచిన అభిప్రాయం, ఇది కృష్ణుడి అభిప్రాయం, ఇది భగవంతుడి అభిప్రాయం, స్వాముడు వారి అభిప్రాయం, ఈశ్వరుడు అభిప్రాయం ఇది ఉంటుంది, స్వామి వాసుదేవ స్వామి వారి అభిప్రాయం ఇలా ఉంటుందని ఆ భగవద్గీతలో కొన్ని వందల మంది వ్యాఖ్యానాలు రాశారు. ఎవరికి ఇష్టమైన వ్యాఖ్యానం వారు చదువుకోవడం మంచిది, కానీ మనం ఎక్కడ మిస్ అవుతున్నామంటే, ఈ వ్యాఖ్యానాలు వచ్చాక, ఈ నోట్స్లు వచ్చాక టెక్స్ట్ బుక్లు బాగానే చెక్కుకోవాలని పిల్లలు నోట్స్లో చదువుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ భగవద్గీత మూలం మొదలవేసి అందరూ వ్యాఖ్యానాలు చదువుతున్నారు. మూలం చాలా మంది మిస్ అయిపోతున్నారు. చాలా మంది వ్యాఖ్యానాలు రాశారు కదా భగవద్గీత మీద, వ్యాఖ్యానాలు చదువుకుంటున్నారు కాదు, ముందు టెక్స్ట్ బుక్ చదవాలి. వ్యాఖ్యానం చదవచ్చు, నోట్స్ ముందు టెక్స్ట్ బుక్ మనకు అర్థం అవ్వాలి. ముందు టెక్స్ట్ బుక్ అర్థం అవటం కోసమే వ్యాఖ్యానాలు కామెంటరీ ఇస్తాం. అంటే అది టెక్స్ట్ బుక్ వదిలేసి నోట్స్లు చదవటం కాదు, టెక్స్ట్ బుక్ కూడా చదవండి, దాంతోపాటు నోట్స్ కూడా చదివితే మీరు చదివిన టెక్స్ట్ బుక్ల విషయం బాగా అర్థమవుతుంది. ఈ భగవద్గీత భగవంతుడి ముఖంలోంచి వచ్చింది. ఋషులై ఉపనిషత్తులని ఋషుడి అభిప్రాయం. కృష్ణుడు ఏమన్నాడంటే, నేను నా సొంతం కాదు, పూర్వానికి వచ్చినటువంటి సంస్కృతి వేదాలు, వేదాల్లో ఉన్నటువంటి భావాల్ని, వేదాల్లో ఉన్నటువంటి విషయాల్ని, ఉపనిషత్తులో ఉన్నటువంటి ఆ సౌందర్యం కాల ప్రవాహంలో మరుగుపడిపోయింది. ఆ విషయాన్ని అంతా అర్థం చేసుకుని మళ్ళీ నేను అది ఆ వేదాల్లో ఉన్న సారమే నీకు నేను చెప్తున్నాను, నేను కొత్తగా వచ్చి ఏం చెప్పటం లేదు, కొత్తగా చెప్పింది ఏం లేదు, ఆ వేదాల్లో ఉన్నటువంటి సారాన్న నీకు ఈ గీత రూపంలో చెప్తున్నాను అర్జునుడికి చెప్పాడు. అంటే ఉపనిషత్తులన్నీ ఆవును చేసుకున్నాడటండి అది చెప్తారు, ఉపనిషత్తులన్నింటిని కూడా ఆవును చేసుకున్నాడటండి కృష్ణుడు. ఆవును చేసుకుని ఆ పాలు పిచ్చికాడట్టు ఎవరండి, కృష్ణుడు ఆ పాలు పిచ్చికి అర్జునుడికి పోశాడు. మనం కూడా ఆ పాలు పిచ్చికి దూడకు పోస్తా ఉంటాం కదా. ఉపనిషత్తులన్నీ ఒక ఆవు అనుకోండి, ఆవు పాలేమో కృష్ణుడు పిచ్చికాడు, కృష్ణుడి పిచ్చికి ఆ పిచ్చికి అర్జునుడికి పోశాడు, అర్జునుడికి పోసి కృష్ణుడు అర్జునుడికి పోసిన పాలు భగవద్గీత. ఆ పాలు అర్జునుడు తాగాడు, ఇంకా చాలా మంది తాగారు, శంకరాచార్య వారు తాగారు, మహాత్మా గాంధీ తాగారు, ఇప్పుడు మనలో కూడా పాలు అవ్వటం లేదు, మనం కూడా తాగటానికి ఇంకా పాలు ఉన్నాయి. పాలు అయిపోయినాయేమనుకుంటున్నా కృష్ణుడు, అర్జునుడు ఒక అర్జునుడు తాగాడు, ఇంకా మిగిలిపోయినాయి పాలు. మరి మన పూర్వం మన పెద్దవాళ్ళందరూ పాలు తాగారు, ఇంకా తాగాలంటే మనకు కూడా ఇంకా చాలా పాలు ఉన్నాయి, తాగి ఓపుకుండాలి, జీర్ణం చేసుకునే శక్తి ఉండాలి. ఆ పాలు మనం కూడా తాగొచ్చు, మనం కూడా జ్ఞానం కలుగుతుంది. అర్జునుడిలో ప్రవేశించినటువంటి అజ్ఞానం, ఆ భ్రమ, ఆ భ్రాంతి పోగొట్టడానికి, ఈ స్వపర భేదం పోగొట్టడానికి, భేద బుద్ధి పోగొట్టడానికి, వేరు బుద్ధి పోగొట్టడానికి భగవంతుడు భగవద్గీతను చెప్పాడు. అర్జునుడు నిమిత్తంగా చేసుకుని మన అందరికీ చెప్పాడు, చెప్పుకొచ్చి ఒక మాట అన్నాడు. మాకు ఆశ్చర్యం వస్తుంది, అబ్బా ఏం చెప్పాడు అనిపిస్తుంది. మీరందరూ మట్టే, వీళ్ళందరూ మట్టే, కొంతమంది అంతా ఉంటారు, చచ్చిపోతే ఏమో లేదు, మట్టి మట్టిలో కలిసిపోతుంది. శరీరం అంతా మట్టే కదా, మట్టి మట్టిలో కలిసిపోతుంది. మీ శరీరం మట్టి అవ్వచ్చు, మీ జీవుడు మట్టి కాదు. ఏం అభయమిస్తాడన్న స్వామి, మీరు నా వాళ్ళు, మీరు మట్టి వాళ్ళు కాదు, నా వాళ్ళు. ఏమందుకండి మట్టి మట్టిలో కలిసిపోతుంది? మీ శరీరం మట్టిలో కలిసిపోవచ్చు, మీ శరీరం మట్టి కావచ్చు, మీలో ఉన్న జీవుడు ఎవరు? నా వాళ్ళు, మీ సొంతము, నా వాళ్ళు, మీరందరూ నా వాళ్ళు. మీరందరూ నా స్వరూపం పొందే వరకు ఇదంతా ఒక లీల, ఈ ప్రపంచం అంతా ఒక లీల. ఈ లీలలో మీ ముఖం, ఈ లీలలో ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎందుకు మళ్ళీ నన్ను చేరుకోవడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రాస్తాను. నన్ను చేరుకునే వరకు, నా స్వరూపం మీకు తెలిసే వరకు, చైతన్యాలు ఆత్మలు మీరు ఐక్యం అయ్యే వరకు నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మీరు మట్టి వాళ్ళు కాదు, ప్రకృతి వాళ్ళు కాదు, నా వాళ్ళే. అంటే నా దగ్గరికి వచ్చే వరకు మీకు శాంతి లేదు, ఆనందం లేదు. ఏం చెప్తున్నాడు అయ్యా? మేము మట్టి వాళ్ళు అనుకుంటున్నాం, చచ్చిపోతే బూడిద అయిపోతున్నాం అనుకుంటున్నాం, కప్పెడితే మట్టి అయిపోతున్నాం మేమనుకుంటుంటే భగవంతుడు ఎక్కడి నుంచి వైకుంఠం దిగొచ్చి మీరు మట్టి వాళ్ళ, ప్రకృతి వాళ్ళ, ఈ లోకం వాళ్ళు, నా వాళ్ళు అన్నారు అని బాబాయ్ ఇచ్చారు స్వామి. ఫియర్లెస్, ఎందుకు భయపడుతున్నారు? చచ్చిపోతే బూడిద అయిపోతాం, మీరు ఎలా కంగారు పడ, మీ శరీరం బూడిద అయితే అవన్నీ మీరు, మీలోని జీవుడు నావాడు, నా అంశవాడు, మేం భయపడకండి. భయపడవలసిన పని లేదు. ఏ విషయం గురించి భయపడకండి, దేని గురించి భయపడవద్దు. మీలో అమృతాంశం ఉంది, మీలో దివ్యత్వం ఉంది, దేని గురించి భయపడద్దు. బీ ఫియర్లెస్, మీరు నా వాళ్ళు, నా సొంతం మీరందరూ. కృష్ణుడు మూడు ప్రాక్టీస్ చేయమన్నాడు, మూడు విడిచిపెట్టమన్నాడు. యజ్ఞ దాన తపస్సును ప్రాక్టీస్ చేయమన్నాడు. మాకు జ్ఞానం వచ్చేసింది, మేము ఏదో పెద్దవాళ్ళం అయితే, మేము యోగులు అయిపోయాను అలాగనుకుని, అలాగనుకుని మీ గురించి మీరు ఎక్కువ అంచనా వేసుకోవద్దు. అంచనా వేసుకుంటే పాడైపోతారు, గర్వం అంచనా. మీ గురించి మీరు ఎక్కువ అంచనా వేసుకుంటే గర్వం వస్తుంది, గర్వం వస్తే పాడైపోతారు. ఒక నిజంగా మీకు జ్ఞానం వచ్చినా, లేకపోతే మీకు ఒక చైతన్య స్థాయి పెరిగినా, మూడు విడిచిపెట్టి, మీ ముక్కులో గాలి ఎంతకాలం తిరుగుతుందో అంతకాలం మూడు విడిచిపెట్టొద్దు అన్నాడు. యజ్ఞ దాన తపస్సు, యజ్ఞం అంటే స్వార్థం లేకుండా ఎంత మన కాలంలో కొంతకాలం మనం ఉపయోగించుకున్నా స్వార్థం లేకుండా సమాజానికి కొంత ఉపయోగపడాలి. స్వార్థం లేకుండా నువ్వు ఏ పని చేసినా అది యజ్ఞంతో సమానం. అసలు మనం స్వార్థం లేకుండా నవ్వం, స్వార్థం లేకుండా మనం ఉపకారం చేయక్కర్లేదు ఎదుటి వాళ్ళకి. మనకు స్వార్థం వస్తాడు ముఖం చూసి నవ్వుతాం, కాదు ఏమి చేయక్కర్లేదే, కొంత నవ్వు అంటే నవ్వరు చాలామంది, నవ్వితే మనకి ఏం కలిసి వస్తున్నాయి. అటువంటి వాళ్ళకి భగవద్గీత ఏం అర్థం అవుతుంది? అంచేది యజ్ఞం విడిచిపెట్టద్దు. మీరు నవ్వటానికి నవ్వితే మీకేం ఖర్చు పోతుంది, ఖర్చు అవుతుంది మీకు? చార్మింగ్ ఫేసెస్, బ్యూటిఫుల్ ఫేసెస్, స్మైలింగ్ ఫేసెస్, మీరు నవ్వుతారనుకోండి, మీరు నవ్వుతూ మమ్మల్ని పలకరిస్తారనుకోండి, మాకేమైనా రోగాలు ఉంటే పోతాయని చెప్పి నవ్వండి. యజ్ఞం విడిచిపెట్టద్దు, లేదా దానం విడిచిపెట్టద్దు. దానం అంటే మీకు దానం అంటే డబ్బు అని కాదు. అక్కడ ఏదో ధనం అవ్వచ్చు, మీ తెలివితేటలు అవ్వచ్చు, కొంతమంది మాట సహకారం చేస్తారు, ఆ మాట కూడా ఎంత విలువ ఉంటుంది మనకు. ఆ మాట సహకారం కూడా ఎంత విలువ ఉంటుంది అంటే ఆ మాట సహకారం కూడా దానమే. మాట సహకారం డబ్బే కాదు, మాట సహకారం కూడా దానమే. అన్నీ అదే, ఆ దానం కూడా ఎలా ఉండాలంటే ప్రీతిగా ఇవ్వాలి, ఇష్టంగా ఉండాలి. ఉపనిషత్తులు చెప్తాడు, తీరా పుస్తకం వారికి ఇస్తాం అనుకోండి, ఆ పండు వారికి ఇస్తాం అనుకోండి, తీరా వారు తీసుకుంటారో లేదో రిజెక్ట్ చేస్తారేమో అనుమానంతో సందేహంతో ఇమ్మన్నాడు ఉపనిషత్తులు ఒకరు. అది దానం. ఇప్పుడు ఎవరికో పండు ఇస్తాం, వారు తీసుకొని అంటారు అనుకోండి, ఆ పండు ఎవరికి ఇస్తాం? తీరా ఇస్తే మనం వారు తీసుకుంటారో తీసుకోరో అనుమానంతో సందేహంతో ఆ పండు ఇమ్మన్నాడు. అంటే వినయంగా ఉన్నాడు, అవినయం పనికిరాదన్నాడు, అవివేకం పనికిరాదన్నాడు. యజ్ఞము దాన తపస్సు అంటే ఎండింపు చేయటం. తపస్సు అంటే ఏంటి? ఎండింపు చేయటం, ఎండబెట్టాలి మన మనసుని, ఎండబెట్టాలి. ఇప్పుడు చూడు, మన కృష్ణా డబ్బా ఎన్నిసార్లు తోమినది వాసన పోదు, ఒక 10 రోజులు ఎండలో పెడితే తర్వాత వాసన నెమ్మదిగా పోతుంది. అలా మన మనసుని ఎండబెట్టాలి. తపస్సు అంటే ఎండింపు చేయటం. రాబోయే జన్మలకి కారణాలన్నీ మనస్సులో ఉన్నాయి, రాగం మనస్సులో ఉంది, భయం మనస్సులో ఉంది, అన్ని మనస్సులో ఉన్నాయి. ఆ మనసుని ఎండబెట్టండి, ఎండబెడితే పొడి అయిపోతుంది. తపస్సు అంటే ఎండింపు చేయటం, మీ శరీరానికి కదా మనసును ఎండింపు చేయటం. తపస్సు చేసుకున్నవాడు బహు జాగ్రత్తగా ఉండాలి. కత్తి ఉపనిషత్తులో చెప్పింది, కత్తి అంచు మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో తపస్సు చేసుకున్నవాడు అంత జాగ్రత్తగా ఉండాలి. అంటే మనుషుల్లో కూడా కొంతమంది పాములు లాంటి వాళ్ళు ఉంటారు. అది మామూలుగా మనుషుల కింద కనిపిస్తారు, ఆకారానికి మనుషుల కింద కనిపిస్తారు, లోపల పాము లక్షణాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కలిసేస్తారో మనం కలిసేస్తూ ఉంటారు. మనుషులే అనుకుంటే వాళ్ళు పాములని మనకు తెలియదు. ఎప్పుడు కాటేసేస్తారో కాటే చేస్తారు, వాళ్ళు కాటైతే మానరు, అది ఇంకే పాము లక్షణం. అప్పుడు రామకృష్ణ పరమహంస ఏమన్నాడంటే, వాళ్ళు కాటేశారని బాధపడకుండా విడిగిడి మీ దగ్గర పెట్టుకుంటే ఆడేం చేస్తారన్నాడు. అందుచేత యజ్ఞ దాన తపస్సులు మూడు ప్రాక్టీస్ చేయమన్నాడు. మీ ముక్కులో గాలి మొత్తం గాలి అంతా బయటకు వచ్చే వరకు ప్రాక్టీస్ చేయమన్నాడు. మూడు ప్రాక్టీస్ చేయమన్నాడు, మూడు విడిచిపెట్టడానికి ట్రై చేయమన్నాడు. యజ్ఞ దాన తపస్సులు ప్రాక్టీస్ చేయమన్నాడు, మూడు విడిచిపెట్టమన్నాడు. వేత రాగ భయ క్రోధ, రాగము భయము కోపం విడిచిపెట్టమన్నాడు. ఆచరించవలసింది చెప్పాడు, విడిచిపెట్టవలసింది చెప్పాడు. అంటే రాగ భయ కోప రాగం విడిచిపెట్టమన్నాడు. రాగం అంటే అక్కడ కామం, రాగం అంటే కోరిక, రాగం అంటే కోరిక. మనకు కోరిక ఎలా తగ్గుతుందంటే భగవద్గీత చదివినంత మాత్రం చేసి తగ్గిపోదు. భగవద్గీత చదివితే, భగవద్గీత చదివితే పుణ్యం వస్తుంది, భగవద్గీత చదివితే పుణ్యం వస్తుంది. మనం చదివి అర్థం చేసుకుంటే జ్ఞానం వస్తుంది, చదివి అర్థం చేసుకుంటే, అర్థం చేసుకుని దాన్ని ఆచరిస్తే విజ్ఞానం వస్తుంది. భగవద్గీత చదివితే అర్థం కాకపోయినా పుణ్యం వస్తుంది, అర్థం చేసుకుంటే జ్ఞానం వస్తుంది. మనకి అర్థం చేసుకుని మనకు వచ్చిన జ్ఞానాన్ని మనం ప్రాక్టీస్ చేస్తాంటే, ప్రాక్టీస్ చేస్తాంటే స్విమ్ లైక్ ఎ ఫిష్ అగెన్స్ట్ ది మెంటల్ కరెంట్ అంటాడు. నదీ ప్రవాహానికి చేపలు ఎదురీస్తూ ఉంటాయి, అలాగే నీ మనోప్రవాహానికి ఎదురీదు, మనోమూలంలోకి వెళ్ళిపోతావు. ఆనందమే ఆనందము, శాంతే శాంతి, సుఖమే సుఖము, వైకుంఠమే వైకుంఠం. మనోమూలంలోకి వెళ్ళిపోతే చాలా మందికి ఎందుకు భయం వేస్తామంటే మనం మనం పోగొట్టుకుంటామేమో అనుకుంటాం. మనం పోగొట్టుకోము, మన ఎవరో మనకు తెలుస్తుంది. కృష్ణుడు మన స్వరూపంగా వ్యక్తం అవుతాడు, అది చెప్పారు కొమ్మ, అది పరమస్థితి. రాగము భయము కోపం సరసరి కామం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే స్త్రీ పురుష సంబంధం అనుకుంటారు. అంటే చిన్న విషయంతో వాడలేదు కృష్ణుడు. కామం అంటే కోరిక, కేవలం స్త్రీ పురుష సంబంధం అని కాదు, కోరిక. మీరు ఇక్కడ కూర్చొని వింటున్నారనుకోండి, మీ బంధువులు మీ స్నేహితులు ఎవరో జ్ఞాపకం వస్తున్నారనుకోండి, వాడు ఇంటికి జ్ఞాపకం రావాలి, మీకు వాళ్ళ మీద ఏదో కామం ఉంది కాబట్టి వాళ్ళు జ్ఞాపకం వస్తున్నారు. ఏ మీ మనసు ఆత్మీయ ఎందుకు నిలబడుతుండదు? మీ హృదయంలో దేవుడు ఉన్నాడు కదా, మీరు నా వాళ్ళని కృష్ణుడు చెప్తున్నాడు కదా, మరి కృష్ణుడి మీద ఎందుకు నిలబడుతున్నది మీ మనస్సు? ఇక్కడ ఎవడో మీ మీ చుట్టాల మీద, మీ స్నేహితుల మీద, మీ అంటే మీ చెవులు ఎక్కడ ఉన్నా లోపల జీవుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు కదా, చుట్టాల దగ్గరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు కదా. అలా వెళ్ళిపోవటమే కామం, కేవలం స్త్రీ పురుష సంబంధమే కాదు. కామం అంటే మీ మనస్సు ఎక్కడికి వెళ్ళి వాడుతుంది, అది కామం. అక్కడ కామం ఉందని మీకు అర్థం, అలా అర్థం చేసుకోవాలి, విశాలంగా అర్థం చేసుకోవాలి. అంటే గీతలో గొప్పతనం ఏంటంటే మన హృదయం విశాలం అయిపోయింది, దాని హృదయం మనకి ఇచ్చేస్తుంది. మనం ప్రేమించాలి గీతను, ఎవరితోటైనా ప్రేమించి మాట్లాడుతుంటే వాళ్ళ హృదయం మనకు ఓపెన్ చేస్తారు. 24 గంటలు అసూయతోటి కాలిపోయే వాళ్ళతో మనకు స్నేహాలు ఏంటి అసలు? ఎప్పుడు కూడా చెడ్డవాడు మనం చెడ్డవాడు అని అనకూడదు, వాడు చేతుల్లో పడకూడదు. దాన్ని ట్యాక్ట్ అంటారు, లాక్ట్ కంటే ట్యాక్ట్ ముఖ్యం. అంటే ఇక కామం అంటే అది కేవలం మన మనసు ఎక్కడికి వెళ్ళి వాడుతుందో అక్కడక్కడ కామం ఉందని మనకు అర్థం. భయం, చాలా మందికి భయం. కానీ నీకు భయం వేస్తానంటే నో నో నో, మాకేం భయం ఏంటండదు అంటారు. భయం వేస్తుంది, భయం లేని వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో చెప్పండి. రకరకాల భయం, దేహానికి అనారోగ్యం వస్తుందేమనే భయం, పంటలు సరిగ్గా పండుతే పండవనే భయం, పిల్లలు పరీక్షలు పాస్ అవుతారో పాస్ అవ్వడం భయం, బళ్ళకి పిల్లలు వచ్చే టైంకి రాకపోతే భయం, ఏ కారు కింద పడిపోయారేమో అనే భయం, రకరకాల భయం. మనల్ని అందరూ మెచ్చుకుంటున్నారా లేదనుకని ఇప్పుడు గౌరవం ఆశిస్తాడనుకున్నాడు, గౌరవం రావటాలని మనకు గౌరవం రావటం లేదని భయం. నీకు అర్థమవుతుందా? తీరా మనం మోక్షం కోసం ప్రయత్నం చేస్తుంది, వస్తుందో రాదో అని భయం. వ్యాపారం మొదలుపెట్టాం, లాభం వస్తుందో నష్టం వస్తుందని భయం. మానవుడికి ఆత్మజ్ఞానం కలిగే వరకు, ఆత్మానుభవం కలిగే వరకు, ఆ చైతన్య స్థితి కలిగే వరకు ప్రతి మానవాణ్ణి ఏదో రకం భయం వెంటాడుతూ ఉంటుంది. దాని గురించి భయం ఎలా పోతుంది? గచ్చర్ల శరణాగతి. భయం ఎక్కడుంది? మనసులో. శరణ గచ్చర్లా ఒకటి, అది శరణాగతి. దానివల్ల మనస్సు నశిస్తుంది, మనం నాశనం అవుతుంది. అంటే 190 వంతులు శరణాగతి చేసాం అనుకోండి, 10 వంతులు చేయలేకపోతున్నాం అనుకోండి, మిగతా 10 వంతులు భయం మనకు కూడా వస్తుంది. 100 పాడు శరణాగతి చేసాం అనుకోండి, 100 పాడు భయం పోతుంది. 50 వంతులు చేసాము, మిగతా 50 వంతులు చేయలేకపోతాం అని కంగారు పడకూడదు, మిగతా 50 వంతులు పెంచుకుంటా ఉండాలి. తర్వాత మీ మీద ఎవరికైనా అసూయ ఉందనుకోండి, వాళ్ళు ఏదో రకంగా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుందా? వాళ్ళు మిమ్మల్ని అసూయ పడుతున్న మీరు ఏం చేయాలంటే, వాళ్ళు అసూయ పడుతున్నారని తెలుసున్నప్పటికీ మళ్ళీ మీరు తిరిగి అసూయ పడకూడదు, మళ్ళీ మీరు తిరిగి అసూయ పడుకోవాలి. అసూయ పడుతున్నారనుకోండి, మళ్ళీ శరణాగతిలోని వేగం తగ్గిపోతుంది. ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు, లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికో పారిపోలేదు ఈశ్వరుడు. లోకంతో కలిసి ఉన్నాడు, మన లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, లోకంతో కలిసి ఉన్నాడు. ఈ సృష్టిలో ఈశ్వరుడికి తెలియకుండా ఏదీ జరగటం లేదు. అది ఈశ్వరుడు పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నవాడికి ఆ శరణాగతి కుదరదు, విశ్వాసం లేని వాడికి కుదరదు. మీ విశ్వాసంలో ఎంత వెలుచుంటే అంత భయం మీకు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏదో ఆదర్శం పెట్టుకుంటాం, ఏది మోక్షం సంపాదించాం, లోపల అందరికీ మోక్షం సంపాదించాలని ఆదర్శం ఉంటుందా? ఉండదు. వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. అప్పుడు మీరు విమర్శించి కంగారు పడి ఈశ్వరుని వదిలేస్తారనుకోండి, కంగారు పడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. మీరు బాగా అర్థం చేసుకోండి సబ్జెక్ట్. మీరు మీలో 10 మంది ఉన్నారనుకోండి, మా మోక్షం సంపాదించాలని దృష్టిలో గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ మోక్షం సంపాదించాలని బుద్ధి అందరికీ ఉండదు. అసలు భగవంతుని నమ్మిన వాళ్ళు కూడా ఉండదు. కొంతమంది లోక ప్రయోజనాల కోసమే భగవంతుని నమ్ముతారు. కొంతమంది నువ్వు సృష్టించి మాకు అక్కర్లేదు నువ్వే కావాలి మాకు అంటారు కొంతమంది. వాళ్ళు ఉత్తమ భక్తులు, ఉదాత్తమైన భక్తులు. నువ్వు చాలా వస్తుజాలను చాలా సృష్టించావు, ఇందులో పడిపోయినంత అమాయకుని కాదు, నేను నీవాడినే అంటే నువ్వే కావాలి అంటాడు వాడు ఉత్తమ. మీలో కొంతమంది 10 మంది మోక్షాన్ని ఆదర్శంగా పెట్టుకుని మోక్షం కోసం మీరు కృషి చేస్తున్నారనుకోండి, ఆ మోక్షం యొక్క ప్రాముఖ్యత తెలియని వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శించడం వల్ల మీరు కంగారు పడి మీ ఆత్మవిశ్వాసాన్ని చెరగొట్టేసుకున్నారనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. కారణం ఏంటి? భయం. మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు ఎందుకు పోగొట్టుకుంటారంటే భయం వల్ల పోగొట్టుకుంటారు. తర్వాత ఇంకోటి విమర్శించేవాడు ఏం చేస్తారంటే వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని చెరగొట్టడానికి వీళ్ళు విమర్శిస్తారు. ఈ ఈ విమర్శించేవాడు వాళ్ళలో మీరు కూడా పడితే మీ ఆత్మవిశ్వాసం చెడిపోతుంది, మళ్ళీ ప్రకృతిలోకి వచ్చేస్తారు. ఒకసారి రమణ మహర్షి గారు వచ్చి ఈ ఆశ్రమం, రమణ మహర్షి గారి దగ్గరికి కాకినాడ నుంచి ఒకరు వెళ్ళి ఈ ఆశ్రమంలో ఈ పొరపాట్లు ఉన్నాయి, ఈ ఆశ్రమంలో ఈ పొరపాట్లు ఉన్నాయి, ఈ పొరపాట్లన్నీ మీరు సవరించారని రమణ మహర్షి గారితో కాకినాడకి వచ్చిన వ్యక్తి చెప్తున్నాడు. చెప్తాంటే రమణ మహర్షి గారు అన్నారంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా అని అడిగాడు. అంటే నేను కాకినాడకి వచ్చాను. పొరపాట్లు సవరించడానికి ఏడాది కాకినాడ నుంచి అరుణాచలం రావటం ఎందుకు? కాకినాడలో పొరపాట్లు లేకుండా ఉన్నాయి, కాకినాడలో సవరించుకో, పొరపాట్లు ఉంటాయి. పొరపాట్లు సవరించడానికి కాకినాడ నుంచి అరుణాచలం ఎందుకు అయ్యా? నువ్వు ఏ పని మీద వచ్చావు ఆ పని చూసుకెళ్ళకు, ఇక్కడ పొరపాట్లు నీకు ఎందుకు? ఒకవేళ పొరపాట్లు సవరించే ఉద్దేశం నీకుంటే, పొరపాట్లు సవరించే ఉద్దేశం కనుక నీకుంటే కాకినాడలో సవరించి సరిపోదు, నువ్వు కాకినాడ నుంచి వచ్చావు కాబట్టి. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో ఆ పని మర్చిపోకూడదు, వచ్చిన పని మర్చిపోకూడదు. ఏంటది వచ్చిన పని మర్చిపోకూడదు? ఈ భూమి మీదకి ఏ పని వచ్చామో ఆ పని మర్చిపోకూడదు. ఆ పని నెరవేర్చుకోవడం కోసం శరీరాన్ని, మనస్సుని, ఇంద్రియాలని మాక్సిమం మనం ఉపయోగించుకోవాలి. ఆత్మానుభవం పొందడానికి, ఈశ్వరానుభవం పొందడానికి మాక్సిమం ఉపయోగించుకోవాలి. శరీరాన్ని ఉపయోగించుకోవాలి, మనస్సును ఉపయోగించుకోవాలి, ఇంద్రియాన్ని ఉపయోగించుకోవాలి, శాస్త్రాన్ని ఉపయోగించుకోవాలి, సజ్జన్ని ఉపయోగించుకోవాలి, సౌహృదయాన్ని మనం ఉపయోగించుకోవాలి. వీళ్ళందరినీ మనం ఉపయోగించుకుని గమనిస్తానని చేయాలి. అంటే ఇప్పుడు దేని గురించి చెప్తున్నాం? భయం గురించి చెప్తున్నాం. అంటే మీరు భయం కొంతమంది ఊహించుకుంటారు, లేని పని ఊహించుకోవటం వల్ల కూడా భయం వస్తుంది. ఎక్కువ ఊహించుకుంటున్నామంటే ఈశ్వరుడు పట్ల నీకు విశ్వాసం లేదని, ఏ రోజున ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అలా జరుగుతున్నా, అది ఈశ్వరుడి నిర్ణయం, అది నువ్వు అలా విడిచిపెట్టింది. ఈశ్వర నిర్ణయానికి నువ్వు లొంగి ఉండు, ఒదిగి ఉండు, ఏ అనవసరమైన విషయాలు ఏదో ఊహించుకోవద్దు. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నామంటే, అంటే మనకు 100కి 98 మార్కులు వచ్చాయనుకోండి, ఇంకెన్ని మార్కులు లోపం ఉంది? ఇంకా 2 మార్కులు, కంప్లీట్నెస్ లేదన్నమాట. ఇంకా ఆ 2 మార్కుల్లో ఎక్కడో వెళుతుంది, ఇక్కడ కంప్లీట్నెస్. అమ్మాయిని చూపిస్తున్నాం 98.8% రమణ జయంతికి వస్తాం అమ్మాయి మీకు అందరికీ చూపిస్తాం. అమ్మాయి పేరు ఏం పేరు? కామాక్షి. ఇప్పుడు 100కి 98 మార్కులు మనకు వచ్చాయనుకోండి, ఇంకా వెరికి ఎంత ఉంది? ఇంకా అంటే కంప్లీట్నెస్ లేదు. ఆ కంప్లీట్ 100కి 100 మార్కులు వచ్చేసింది అనుకో, ఈశ్వరుడు పట్ల నీకున్న విశ్వాసంలో, సజీవమైన విశ్వాసంలో, అలాగే నీకు విశ్వాసంలో కంప్లీట్నెస్ వచ్చేసింది అనుకో, నీకు భయం కూడా 100కి 100 పడి తగ్గిపోతుంది. ఆ కంప్లీట్నెస్ సాధించాలి. ఇప్పుడు మన అందరికీ భక్తి లేదని కాదు, శరణాగతి లేదని కాదు, విశ్వాసం లేదని కాదు, ఆ కంప్లీట్నెస్ లేదు. ఉన్న ఎంత ఉండాలంత లేదు. అసలు లేదని ఎలా చెప్తాను? అసలు లేకపోతే మీరు అందరూ ఇక్కడికి ఎందుకు వస్తారు? అంటే కంప్లీట్నెస్ మనకేదో 35 మార్కులు 30 మార్కులు అలాగ వస్తున్నాయి, కానీ 100కి 100 మార్కులు వచ్చిన వాడికి ఆ విశ్వాసం సరెండర్ కంప్లీట్ అయిన వాడికి మటుకి 100% కూడా భయం లేకుండా వాడు అందులోంచి విడుదల పొందకపోతే ఫిజికల్ స్టేట్. ఒకసారి నెల్లూరు నెల్లూరు జిల్లాలో ఒక సుబ్రహ్మణ్యం గారు అని ఒక కాలేజీ ప్రిన్సిపల్ గారు చేసేవారు. భగవాన్ శరీరం విడిచిపెట్టేప్పుడు ఒక రోజు 2 రోజులు క్యూ పెట్టారు, అందరినీ వరుసగా చూసి వెళ్ళిపోమని, క్రౌడ్ గుంపు కింద వెళ్ళొద్దని. అంటే ఆయన శరీరం బాగా నీరసపడిపోయింది, కదలలేని స్థితిలో ఉరికి అందరూ ఒక చూసి వెళ్ళిపోండి, ఎవరో పలకరంగా చూద్దాను. సుబ్రహ్మణ్య గారు కూడా సరిగ్గా ఎదుర్కొండి వెళ్ళారు. భగవాన్ సుబ్రహ్మణ్య గారికి బాగా పరిచయం, సుబ్రహ్మణ్య గారికి భగవాన్ బాగా పరిచయం. కిచెన్ క్యాబినెట్ అన్నాను కదా, అలా కిచెన్ క్యాబినెట్ లో కానీ ఆ బాగా సుబ్రహ్మణ్య గారు సరిగ్గా ఎదురుకుండా వచ్చేటప్పటికి భగవాన్ కళ్ళు కొన్ని పెద్దవి చేశారు. సుబ్రహ్మణ్య గారు ఇంకో రోజు ముందు పోతారనగా కళ్ళు పెద్దవి చేశారు భగవాన్. ఇలా కళ్ళు పెద్ద చేసి సుబ్రహ్మణ్య గారు అన్నారు. అంత ఆప్షన్గా పలకరించారు, క్యూలోనే ఆయన క్యూలోనే ఉన్నారు. సుబ్రహ్మణ్య గారు ఏమనిపించిందో భగవానికి, ఇంకా మనం వెళ్ళిపోతున్నాం కదా సుబ్రహ్మణ్య గారు మనం చాలా మనం కూడా ఉన్నారని ఏమనిపించింది ఆయనకి? ఏం దీనికి ఏం కావాలని అలా అడిగే స్వభావం తక్కువ అసలు ఆయనకి. నీకు ఏం కావాలి సుబ్రహ్మణ్య గారు అన్నారు. సుబ్రహ్మణ్య గారు ఏంటి ఏమంటారు? నాకు అభయం కావాలన్నా, నాకు ఎట్టి పరిస్థితుల్లో భయం కలగకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనే నాకు భయం కలగలేదు, అభయం కావాలన్నారు. ఏమన్నారు? అభయం కావాలి, నాకు అభయస్థితి కావాలన్నారు. అది సరే. అది సరి అన్నారు. ఏమన్నారు భగవాను? అది సరి సరి అది సరి అన్నారు. క్యూర్ ఉన్నారు కదా, వెళ్ళిపోయారు అక్కడితో ఆగిపోయింది టాక్. అది సరి అది సరి అన్నారు. అబ్బాయి స్థితి కావాలన్నారు కదా. బయటకు వచ్చింది ఏమన్నా సుబ్రహ్మణ్య గారు, ఇదేంటి లాస్ట్ మినిట్ లో గోల్డెన్ ఆపర్చునిటీ, మంచి బంగారం లాంటి అవకాశాన్ని మీరు విడిచిపెట్టేసుకున్నారు, మోక్షం అడగటం మానేసి అబ్బాయి స్థితి ఏంటండి అన్నారు. దానికి భయం లేకుండా చెమ్మని అడిగారేంటి, మోక్ష స్థితి అడగకపోయారా ఏంటి, ఆయన అడిగారు అవకాశం, మీరు చేతికొచ్చిన అవకాశం విడిచిపెట్టేసుకున్నారంటే భగవాన్. అప్పుడు సుబ్రహ్మణ్య గారు ఏమన్నారంటే, అబ్బాయి స్థితి అంటే మోక్షమే అన్నారు. నీకు అర్థం అవటం లేదు, నేను అడిగింది నీకు అర్థం అవటం లేదు. అభయస్థితి అంటే మోక్షం. మోక్షం వచ్చిన వాడే భయం లేకుండా ఉండగలడు. మోక్షం రానప్పుడు ఏదో రకమైన భయం వెంటాడుతూ ఉంటుంది. అంటే నేను అభయస్థితిని అడిగానంటే మోక్షం అడగలేదని మీరు అనుకుంటున్నారు. అభయస్థితి అంటే మోక్షమే. మోక్షం వచ్చిన వాడే భయం లేకుండా ఉంటాడు అంటే చెప్పకుండా అడగకుండా అడగటం మోక్షాన్ని. అసూయ వల్ల కూడా వాళ్ళు విమర్శించవచ్చు. ఇవన్నీ మీరు విశ్లేషణ చేసుకోవాలి. విశ్లేషణ చేసుకుంటే నీకు భయం రాదు. ఈత రాగా భయ కోపం, ఇంకోటి ఆకరణ కోపం. కోపం వల్ల చాలా మన శరీర ఆరోగ్యం చెడిపోతుంది, మానసిక ఆరోగ్యం చెడిపోతుంది. తర్వాత మనసుకు ఎక్కువ ఒత్తిడి వస్తూ ఉంటుంది. కోపం ఉన్న వాళ్ళకి తొందరగా మనసులో ఒత్తిడి వచ్చేస్తుంది. ఈ శరీరం చైతన్యాన్ని కాదు, ఈ శరీరం బ్రహ్మంది కాదు, ఈ శరీరం మనసు గారిది. అంటే మనసు గారికి ఎవరైనా ఒత్తిడి వస్తే ఆ ఒత్తిడి శరీరం మీద వచ్చేస్తుంది. మనసుకు భయం వేస్తే శరీరానికి వివేకాలు పట్టుకుంటారు. చిన్న చిన్న విషయాలు మిస్ అయిపోతున్నారు. అయితే కృష్ణుడు చెప్పిన మాటలు చదివితే మంచిదే. వాడు అనుగ్రహాన్ని పొందాలి, వాడి ప్రీతిని పొందాలి, వాడి దయని పొందాలి, వాడి ప్రేమను పొందాలి. అంటే మన పని పూర్తి అయిపోతుంది. మన డిక్షనరీలో అసాధ్యం ఉంది, కానీ కృష్ణుడి డిక్షనరీలో అసాధ్యం లేదు. సర్వేశ్వరుడు ఈశ్వరుడు, సృష్టికర్త, యజమాని, సృష్టికి యజమాని, ప్రభువు. మన యజమాని ఆయనే, మన భర్త ఆయనే, మన ప్రభువు ఆయనే, మనకు మోక్షాన్ని ఇచ్చేవాడు ఆయనే, శాంతిని కలగజేసేవాడు, శాంతిదాత, అజ్ఞానదాత, మోక్షదాత వాడి శ్రీకృష్ణుడు. ఎందుకు నీ ముఖం అటు చెప్పదు? అటు నీ ఫెయిల్యూర్స్, నీ ఫెయిల్యూర్స్ వైపు నీ ముఖం చెప్పకు, నా వైపు నీ ముఖం. అప్పుడు ఎప్పుడు వచ్చేస్తున్నాడు భగవంతుడు, వీడు నా వాడు, ఇంకా తొందరగా వీడిని మనం ఐక్యం చేసుకుందాం. ఏమి లేదు, మనం కంగారు పడదు, ఆయన కంగారు పట్టడం వాడు అడుగుతాడు. మన దేవుళ్ళు ఐక్యం అవడానికి మనం కంగారు కాదు, మనల్ని ఐక్యం చేసుకోవడానికి ఆయన కంగారు, ఆయన కంగారు పట్టడం మొదలు పెడతాడు. ఇప్పటికే ఏది చేసేసామంటే వీడిని తరింపు చేయడానికి. ఎప్పుడంటే ఈ మాటలన్నీ మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. ఎప్పుడు కంగారు పడతాడంటే దేవుడు మనం చూసి, మనం మర్చిపోయిన ఆయన మర్చిపోక, ఒకవేళ మోక్షస్థితి మనం మర్చిపోయిన వీళ్ళు ఇచ్చేద్దాం, ఇప్పటికే లేట్ చేసాం మనం అని ఎప్పుడు దేవుడు కంగారు పడతాడంటే, మీకు ఏదైనా కోప కారణం ఉందనుకోండి, కోప, మీ కోపం తెచ్చుకునే కారణం ఉందనుకోండి, ఆ కారణం ఉన్నప్పటికీ మీరు కోపం తెచ్చుకోవటాలి, దానికి సడన్గా ఆయన దైవం మీదకి వస్తుంది, ఆయన స్వరూపానికి ఇచ్చేస్తుంది. ఎవరైనా మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నట్టుగా మీకు అర్థం అవుతుంది అనుకోండి, మళ్ళీ మీరు తిరిగి అసూయ పడకండి. అంటే కోప కారణం ఉన్నప్పటికీ ఎవడైతే కోపం తెచ్చుకోవడం, ఉద్రేక పట్టడం లేదు, ఎమోషన్ గురికి అవటం లేదు, సడన్ గా ఈశ్వరుడు లోపల ఉన్నాడు కదా. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే, లోకంలో ఉన్నాడు దేవకుడు, దురదృష్టం ఏంటంటే హృదయంలో ఉన్న దేవుడికి ఎవరో ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. గుళ్ళో దేవుడికి ప్రాముఖ్యత ఇస్తున్నారు, కానీ హృదయంలో ఉన్న అంతర్యామి, హృదయంలో ఉన్న ఈశ్వరుడు, హృదయంలో ఉన్న ప్రభు, మన భర్త, మన యజమానికి ఎవరో గౌరవం ఇవ్వటం లేదు. గురి చుట్టూరు తిరగటం తిరగొద్దనే కాదు, ఇక్కడ ప్రభువు మీద గౌరవమే లేదు. అసలు గుళ్ళో దేవుడి, గుళ్ళో ఉన్న దేవుడి మీద ఉన్న గౌరవం మనకి ఇక్కడున్న దేవుడి మీద 1% లేదు. మనుషులందరినీ శవాల కింద చూస్తున్నాం. అక్కడ ఈశ్వరుడు, వాళ్ళందరూ ఈశ్వరుడు వాళ్ళే. ఆ దేవుడు ఈశ్వరుడు వాడు అని భగవంతుడు చెప్తున్నాడు. మీరు మెట్టి కదా అక్కడ ఉన్నానని చెప్తున్నాడు. ఆ భగవద్గీతలను ఎక్కడ తిరుపతిలో ఉన్నానో, అరుణాచలంలో ఉన్నాను, అక్కడ అలాగే అక్కడ చెప్ప కాశీలో ఉన్నానని చెప్పలేదు. అందరూ రియాల్లోనే అంతర్యాములో ఉన్నానన్నాడు. ఉన్నాను, నీ లోపల ఉన్నాను. నీకు వెలుగునిచ్చిన వాడు నేను. నీకు ఏదైనా అర్థం అవుతుందని అర్థం చేసుకునే శక్తిని ఇచ్చేవాడు నేను. నీకు ఏదైనా మంచి విషయాలు వినాలని ఆ తలంపు కలగజేసేవాడు నేను. లోపల మీ డ్రైవర్ని నేనే, మీ లోపల ఉన్నాను. అర్జునుకి ఒక్కడనే డ్రైవర్ని కాదు, మీకు కూడా డ్రైవర్ని నేను. అర్జునుడికి డ్రైవర్ ఉద్యోగం చేశాను నేను. మీ అందరికీ కూడా డ్రైవర్ని, అర్జునుడికే కాదు మీ అందరికీ కూడా డ్రైవర్ని. అర్జునుడికి నా పట్ల విశ్వాసం ఎంత ఉందో, మీకు కూడా నా పట్ల విశ్వాసం అంతకంటే, మీ బళ్ళు కూడా నేనే తోలుతాను, మీ గుర్రాలను కూడా నేనే కడుగుతాను, మీకు పాలెడతానని చేస్తాను. ఈత రాగ భయ కోపం. రాగం రాగ కారణం ఉన్నప్పటికీ రాగ కారణం లేకుండా ఉంటే, భయ కారణం ఉన్నప్పటికీ భయం లేకుండా ఉంటే, కోప కారణం ఉన్నప్పటికీ కోపం లేకుండా, సడన్గా అమృత వర్షం కురిపిస్తాడు మీ నెత్తి మీద, మీ శిరస్సు మీద అమృత వర్షం కురిపిస్తాడు, మీకు అమృతానుభవం కలిగిస్తాడు. మీరు మట్టి వాళ్ళు కాదు, మీరు నా వాళ్ళు. ఇంకంతకంటే ఇంకా ఒక్క మాట చాలు భగవద్గీత, మీరందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీరు మట్టి వాళ్ళు కాదు, నా వాళ్ళు. అలా అభయం చెప్పేవాళ్ళు మనలో మనకు ఎంతమంది ఉన్నారు? అది ఆయనకే చెల్లింది ప్రభు, లార్డ్ లార్డ్ అది లార్డ్స్. రమణ మహర్షికి ఎవరు అనుగ్రహం వల్ల జ్ఞానం కలిగిందో, రామకృష్ణుడికి ఎవరు అనుగ్రహం వల్ల జ్ఞానం కలిగిందో, వశిష్ఠుడికి ఎవరు అనుగ్రహం వల్ల జ్ఞానం కలిగిందో, విశ్వామిత్రుడికి ఎవరు అనుగ్రహం వల్ల జ్ఞానం కలిగిందో, ఆ ఈశ్వరుడు కృష్ణుడు. ఇది ఎవడో కాదు, పరాయి వాడే కాదు, మనకి పరాయి వాడే వీడు. దీనికి కారణం ఏంటి? ఈ లోకానికి కారణం ఏంటి, వారికి కారణం ఏంటి, వారికి కారణం ఏంటి, వారికి కారణం, కారణం లేని కారణం భగవంతుడు ఒక్కడే, కారణం లేని కారణం ఈశ్వరుడు ఒక్కడే, వాడే కృష్ణుడు. భగవద్గీత అంటే సుబ్రహ్మణ్య గారికి బాగా ఇష్టం. భగవంతుడు ఎప్పుడైనా భగవద్గీత అప్పుడప్పుడు చదువుతున్నానన్నారు. అప్పుడప్పుడు కదా, ఆల్వేజ్ రీడ్ మోర్, రీడ్ అప్పుడప్పుడు చదవటం కదా, రీడ్ ఆల్వేజ్ రీడ్ మోర్, రీడ్ మోర్ అండ్ మోర్ రీడ్. ఆ సుబ్రహ్మణ్య గారు 700 శ్లోకాలు నేను చదవలేకపోతున్నాను, నా గురించి కొన్ని శ్లోకాలు సెలెక్ట్ చేసి పెట్టమన్నారు. 700 మంచియే, అంటే మేము బిజీగా ఉంటాం, పని తొందరలో ఉంటాం, ఏదైనా కొంచెం శ్లోకాలు సెలెక్ట్ చేసి పెట్టమంటే 40 శ్లోకాలు సెలెక్ట్ చేసి పెట్టారు. దానికి ఏం పేరు పెట్టారంటే భగవద్గీత సారవం, అంటే మిగతా శ్లోకాల్లో సారం లేదని కాదు, సుబ్రహ్మణ్య గారి కోసం సెలెక్ట్ చేసి పెట్టారు. అసలు శ్లోకం పోగొట్టేదే శ్లోకం. గాంధీ గారు భగవద్గీత గురించి ఒక మాట చెప్పారు, ఏ కారణం ఏదైనా మీకు దుఃఖం వస్తా అంటే, ఏ కారణమైనా సరే, మీ దుఃఖ కారణం ఏదైనా సరే, మీరు భగవద్గీతను అలా అలా చూస్తానంటే ఏదో శ్లోకం మీ దుఃఖానంతా తీసేస్తుందని చెప్పాడు. జీవకోట్లు, జీవకోట్లో ఈ జీవులు ఎన్ని రకాలు ఉన్నారు, అన్ని రకాలకి పనికొచ్చే శ్లోకాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. మనకు దుఃఖం వస్తే గాంధీ గారు తీరుస్తారు, మరి గాంధీ గారికి దుఃఖం వస్తే ఎవరు తీరుస్తారు? గాంధీ గారు ఎవరి దగ్గరికి వెళ్తారు, నెహ్రూ గారి దగ్గరికి వెళ్తారా, పటేల్ దగ్గరికి వెళ్తారా, నాకు దుఃఖం వచ్చిందని తీర్చమని? ఆయనకి ఎప్పుడైనా దుఃఖం వస్తే ఆయన భగవద్గీతను ఆశ్రయించారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్, మీరు బంగారానికి ఎంత విలువ ఇస్తున్నారో, మీ ఇంట్లో ఉన్న రత్నాలకి, మీ ఇంట్లో ఉన్నటువంటి ఖరీదైన వస్తువులకి ఎంత విలువ ఇస్తున్నారో అంత విలువ కూడా భగవద్గీతలో శ్లోకాలకి వెళ్ళి గాంధీ ఓవాల్సి. మనం చూడండి, మన ఇంట్లో ఉన్న బంగారాన్ని జాగ్రత్తగా జాగ్రత్త పెట్టుకుంటాం, ఎవరికి కనపడకూడదు అనుకుంటాం, జాగ్రత్తగా 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 పెట్టుకుంటాం. మీరు తెల్లారుగా 4 లేచి నేను రామనామం చేసుకుంటున్నాను అని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ మీ ఇంట్లో ఎంత బంగారం ఉందని అడిగితే ఇందులో చెప్పేవాళ్ళు ఒక్కరు లేరు. అంటే మీరు బంగారాన్ని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో, ఈ సాంప్రదాయాన్ని, ఇండియన్ కల్చర్ని, ఇండియన్ సివిలైజేషన్ని, ఈ భగవద్గీతలో చెప్పిన సారాన్ని అంత విలువగా చూసుకుని హృదయంలో దాచుకో. వ్యాసుడు రాశాడు, ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడో, ఎక్కడైతే అర్జునుడు ఉన్నాడో, వాళ్ళ ఇంటికాడ స్త్రీ ఉంటుంది, ధైర్యం ఉంటుంది. స్త్రీకి అది స్త్రీ ఐశ్వర్యం, ఐశ్వర్యం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, లక్ష్మి ఉంటుంది, అక్కడ విజయం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎక్కడైతే కృష్ణార్జునులు ఉన్నారో అక్కడ అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నిటితో పాటు మీకు మోక్షం కూడా వస్తుంది, ఇహ ఉంటుంది, పరం ఉంటుంది అని వ్యాసుడు చెప్తాడు. కృష్ణుడంటే ఎవరు? కృష్ణుడంటే కృప, అర్జునుడంటే కృషి. ఏమై మనకు కేవలం మనకు పడి మనం కష్టపడి పని చేయటం వల్ల ఫలితం రాదు, ఆయన దయ కూడా ఉండాలి. అర్జునుడు మనకు అవసరమే, కృష్ణుడు అవసరం, వాళ్ళిద్దరూ ఎక్కడ ఉంటే అక్కడ పని సక్సెస్ అవుతుందని. కృషి ఉండాలి, ఆ కృప కూడా ఉండాలి. ఇక్కడ రంగన్న అదే అడిగాడు, నాకు కృషి ఏంటి, నేను కృషి చేయలేని అన్ని నువ్వు ఇవ్వాలి. రమణ మహర్షి గారు కిచెన్ క్యాబినెట్ అప్పుడు రమణ మహర్షి గారిని ఒక నువ్వు నువ్వు అనేవాడు రంగన్న ఒకడు. అప్పుడు అన్నాడు, ఆ కృషి అనేది నాకు సాధ్యం కాదు, ఆకు నువ్వే తేవాలి, బియ్యం నువ్వే తేవాలి, వంట నువ్వే చేయాలి, కూరలు నువ్వే తేవాలి, అరిటాక్ కూడా నువ్వే తేవాలి, కలపటం కూడా నువ్వే కలపాలి, అన్నీ చెప్పాడు. అన్నీ నువ్వే చేయాలి, అరిటాక్ కూడా నేను తేలేనని చెప్పాడు, నాకు ఓపిక లేదని చెప్పి. భగవాన్ ఏమంటే, నువ్వు చెప్పినవి అన్నీ చేస్తాను, ఆ కలపటమే కాదు, నీ నోట్లో ముద్ద కూడా పెడతాను, నింగటం అనే పని నువ్వు చేయాలి కదా అన్నారు. అది ఇక్కడ వీడు చెప్పేది, ప్రయత్నం ఎంతో కొంత ఉండాలి. మీరు ప్రయత్నం చేస్తున్నారనుకోండి, మీరు ప్రయత్నం చేస్తాంటే కృష్ణుడు ఏం చేస్తాండి, సాకు పెట్టుకుంటాడు. ఏం పెట్టుకుంటాడు? సాకు పెట్టుకుని మీకు మోక్షం ఇచ్చేస్తాడు. ఇప్పుడు ప్రయత్నం చేయకపోయి నటించండి పోనీ, ప్రయత్నం చేస్తున్నట్టుగా నటించండి పోనీ, నటించిన ఎందుకు కొన్ని మార్కులు వేస్తాడు. కొంతమంది మేస్టర్లు ఏమంటారు, అసలు పేపర్ రాయకుండా వదిలేయకండి, మీకు సరిగ్గా రాకపోయినా పేపర్ మలుపు చేయండి సరిపోతుంది. నేను కాకి బొమ్మ ఏమున్నాననుకోండి, ఆ కాకి బొమ్మ ఏదైపోయారనుకోండి, ఇప్పుడు కాకి బొమ్మ వేసి బయట ఇంకో బొమ్మ వచ్చిందనుకోండి, పర్వాలేదు, కింద కాకి అని రాయండి, రాసినందుకు మిమ్మల్ని ప్యాక్ చేసేస్తానంటాడు ఒకటి. అదే ఒక మీరు సాధారణ సిన్సియర్గా చేయలేకపోతే నటించండి, ఎంతో కొంత నటించండి. రామకృష్ణ పరమహంస గారు నువ్వు శివుడిగా నటించమంటే నిజంగా శివుడు అయిపోయి, నటించవాడి అంటే నిజంగా శివుడు అయిపోయేవాడు. చిలక్ గారు 6 మండలో జైలు ఉన్నారు, ఫ్రీడమ్ ఇస్ మై బర్త్ రైట్ అండ్ ఐ విల్ హ్యావ్ ఇట్. చిలక్గా స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని పొందే వరకు నేను నిశ్చయించను. చిలక్ గాంధీ గారి కంటే ముందు నాయకుడైనా గాంధీ, చిలక్ గారి శవాన్ని స్వయంజీని మోశారు. ఎవరు? గాంధీ గారు. అప్పుడు చిలక్ గారి ప్రేమలో గాంధీ గారు షావుకారు. అంటే మన దేశంలో క్యాస్ట్ ఫీలింగ్ ఎంత ఎక్కువ ఉందంటే, ఆ చిలక్ గారి బంధువులు ఏమన్నారంటే, ఏమంటే మరి మీరు షావుకారులు, మేము బ్రాహ్మణులు, మీరు శవాన్ని మోయకూడదు అన్నారు. అప్పుడు గాంధీ గారు ఏమన్నారంటే, మా ఇంటికాడ ఆయన అన్నంతున్నాడు. ఎవరు? చిలక్ గారు. చిలక్ గారి ఇంటికాడ నేను అన్నంతున్నాను, ఆయన మేము కలిసి పనిచేశాం, ఆయనకు అభ్యంతరం కలిగితే నన్ను మీ సేవ మోయొద్దాం, ఆయనకు అభ్యంతరం అయినప్పుడు అభ్యంతరాలు మీకు ఇంటికి అడిగాడు గాంధీ గారు. చిలక్ గారు పూనాలో పోయారు. గాంధీ గారు అప్పుడు ఎక్కడ ఉన్నారంటే, గాంధీ గారు అహ్మదాబాద్ లో ఉన్నారు. ఆ శవాన్ని ఆయన మోస్తాను కానీ గాంధీ గారు శారీస్ అవ్వలేదు.
అంటే స్వాతంత్ర సమరాన్ని ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినవాడు గాంధీ కంటే ముందు చేరాడు. ఆయన భగవద్గీతకు వ్యాఖ్యానం రాశారు. 6 సంవత్సరాలు ఆయన జైల్లో పెట్టారు. జైల్లో పెడితే భగవద్గీత ఇప్పుడు వ్యాఖ్యానం రాశారు. చెప్పేవారు గీతను గౌరవంగా చూడండి అని చెప్పేవారు శరత్ గారు. గీత మీ ఇంటికాడ ఉంటే సరిపోదు, దానికి గౌరవంగా చూడండి. భగవద్గీత మా ఇంటికాడ పుస్తకం ఉందనుకోద్దు, దానికి గౌరవంగా చూడండి, దాని విలువ తెలుసుకోండి. దేని విలువ? 600 పేజీలంతా 600 పేజీలంతా రాశాడు వ్యాఖ్యానం భగవద్గీత. మనం జైల్లో పెడితే ఎడుస్తూ కూర్చుంటాం. ఆయన అనుకున్నారంటే ఈ జైల్లో పెట్టింది కూడా భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం అని భగవద్గీతకు వ్యాఖ్యానం రాసి పడేశాడు. కొంతమంది ఏం చేస్తారంటే చెడ్డని కూడా మంచిగా ఉపయోగించేసుకుంటారు. నేను జైల్లో పెట్టాను, జైల్లో పడేశారు, జైల్లో పడేశారు. ఆ జైలు కూడా అనుకూలంగా తిప్పుకున్నాడు. అదే పాజిటివ్ థింక్. ఎప్పుడు కూడా యాక్షన్ ఒకటి, థింకింగ్ ఒకటి పాజిటివ్గా ఉండాలి. మనం చేసే పని, మాట్లాడే మాట, ఆలోచన ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, కానీ నెగిటివ్గా ఉండకూడదు. భగవద్గీత మీద గౌరవం ఉంటేనే మీకు అది అర్థమైంది. దాని ఆ భగవద్గీత మీద ప్రేమ ఉంటే, గౌరవం ఉంటే, ఆప్యాయతలు దాని హృదయం మనకు ఇష్టం. అయితే భగవద్గీతలో గొప్పతనం ఏంటంటే ఉపనిషత్తు ఎలా ఉంటాయండి, గాల్లో విహరిస్తున్నట్టుగా ఉంటాయి భగవద్గీతలు. అలా కాదు. ప్రతి శ్లోకం నేనున్నాను కదా, నువ్వేం భయపడకు, నేనున్నాను. నేను ఎక్కడికక్కడ మనం సపోర్ట్ ఇస్తాం. ఉపనిషత్తులో ఉన్న ఋషికి అంతర్యామి ఎవడో వాడు కృష్ణుడు, దేవదేవుడు, దేవతలకు దేవుడు. మనకు కాదు, దేవతలకు కూడా దేవుడు. అది దేవుడు, దేవతలకు కూడా అంతర్యామి, దేవతలకు కూడా అంతర్యామి. అలా బ్రహ్మదేవుడు ఆయనలోంచి వచ్చాడు. ఆయన కృష్ణుడు అంటే పరబ్రహ్మం. ఆ బ్రహ్మములోంచి బ్రహ్మదేవుడు వచ్చాడు. పరబ్రహ్మ వేరు, బ్రహ్మదేవుడు వేరు. పరబ్రహ్మం కృష్ణుడు, అందులోంచి వచ్చిన వాడు బ్రహ్మదేవుడు. అంటే బ్రహ్మదేవుడు కూడా జీవుడే, ఇంకా దేవుడు అలా కృష్ణుడు. సృష్టించబడ్డవాడు ప్రతివాడు జీవుడే, సృష్టించబడకుండా ఉన్నవాడు కృష్ణుడు, అంటే వాడు దేవుడు. వాడు స్వయంగా దేవుడు, స్వయంగా భగవంతుడు, స్వయంగా నారాయణుడు. కృష్ణుడు అనుకుంటే దేవుడు అవడే కట్టండి, సాధన చేసి దేవుడు అవడే కట్టండి, స్వయంగా దేవుడు అట్టండి. అంచేత మీరు ఏదో కుతర్కాల వల్ల, కుయుక్తుల వల్ల, మాయకవర్ల వల్ల నేను తెలియపడి ఒక భక్తికి లొంగుతాను. భక్తి ఒక భక్తి ఉన్న వాడికి స్వాధీనం అవుతానని చెప్పాడు. ఎవరికైతే భక్తి ఉందో, ఎవరికైతే శరణాగతి ఉందో, ఎవరికైతే అన్ని చింతన లేకుండా, అనన్న చింతగా, ఇతర చింతన లేకుండా నిరంతరం నన్నే, నా కోసమే పని చేస్తున్నారో, నా కోసమే జీవిస్తున్నారో, నా మాటలో చెప్పుకుని మీరు బతుకుతున్నారు, ఆయన మాటలో చెప్పుకుని మనం బతకాలి. ఆయన మాటలు చెప్పుకుంటూ మనం కాలక్షేపం చేయాలి, రోజులు గడపాలి. అలా ఎంతమంది చేస్తున్నాము? దేహానికి అన్నం ఎటువంటిదో, మన జీవుడు బాగుపడటానికి భగవద్గీతలో శ్లోకాలు ఎటువంటివి. కొంతమంది గాలి లేకపోతే ఉండగలరు, కానీ భక్తి లేకుండా ఉండలేరు. కృష్ణ భక్తులు కృష్ణుడి మీద ఎంతమంది ప్రేమ, ఏదో బ్రహ్మం అంటున్నారు, ఏదోటి అంటున్నారు. నాకు ముక్తి కంటే ఈ భక్తే రుచిగా ఉండి, అప్పుడు నాకు తొందరగా ముక్తి ఒక ఇలాగ ఉండని అని ప్రార్థించిన వాడు అన్నారు. అంటే భక్తిలోనే రుచి ఎట్లా ఉండదు? అంటే పెద్ద పులి దగ్గరికి మేకలు వెళ్ళవు, గొర్రెలు వెళ్ళవు. ఏది వెళ్ళదు పెద్ద పులి దగ్గరికి? ఏది వెళ్ళవు. భక్తి కనుక మీకు కుదిరితే కృష్ణుడి పట్ల, ఈశ్వరుడి పట్ల ఏ వికారాలు మీకు రావాలి? మీకు భక్తి అనేది కుదిరితే అసలు వికారాలే రావు మీకు. కురుక్షేత్రంలో స్వామి చెప్పాడు, విన్నవాడు అర్జునుడు, చెప్పినవాడు కృష్ణుడు అని మనం అనుకుంటాం, కానీ అర్జునుడు నేనే, అర్జునుడు కూడా నేనే అని భగవద్ వ్యాసం నేనని చెప్పాడు. అంటే రాసినవాడు కృష్ణుడు, విన్నవాడు కృష్ణుడు. భగవద్గీతలో అర్జునుడు నేను, పాండవులు అర్జునుడు నేనని చెప్పాడు, మళ్ళీ వ్యాసుడు నేనని చెప్పాడు. అంటే రాసినవాడు ఆయనే, చెప్పినవాడు ఆయనే, విన్నవాడు ఆయనే. తిరగ్ గారు ఈ శ్లోకం అంటే బాగా ఇష్టం. అది ఇక్కడ మలయాళం గారు టాంపరేట్లో రాశారు. ఈ శ్లోకం అంటే పొంగిపోయేవాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాశారు, మా కర్మఫల హేతుర్భూ మా చే సంగోస్తో కర్మ. ఈ శ్లోకానికి తిలక్ గారు చాలా పొంగిపోయి కొన్ని పేజీలు వ్యాఖ్యానం రాసేశాడు. పెన్నలాగా కదిలిచి అలా కలం కదిలిచి ప్రవహించాడు. ఓ భావం పరిగెడతాందా, భావం వెనకాల భాష పరిగెత్తింది. ముందు భాష తర్వాత భావం కాదు, ముందు భావం పరిగెడతాంటే దాని వెనకాల భాష పరిగెత్తింది తిలక్ గారు. మంచానికి 4 కోళ్ళు ఉంటాయి, అలా భగవద్గీతను మంచం కింద అనుకుంటే ఆ 4 కోళ్ళు ఈ శ్లోకంలో ఉన్నాయని చెప్పారు తిలక్ గారు. మీకు పని చేయడానికి అధికారం ఉంది. డూ యువర్ డ్యూటీ, డూ ద రిజల్ట్ టు గాడ్. మీ చేతి అయిన పని ఏదైనా బాగా చెయ్యి, ఆ చేసి విసుగ్గా చేయొద్దు. కొంతమంది ప్రతి చిన్న విషయానికి విసుగు పడతా ఉంటారు. విసుగు పడేవాళ్ళకి అసలు జ్ఞానమే రాదు. ఏమండి కష్టాలన్నీ మాకు వస్తున్నాయి, ఇంకోవాడికి ఎవరికైనా వస్తే బాగున్నా అంటూ ఉంటారు. ఏంటో మనకు తెలియదు, ఏంటో ప్రతిదానికి విసుగు పడతా ఉంటారు. ఆ విసుగు దానికాల మళ్ళీ విసుగు దానికాల కపటం కూడా ఉంటుంది. ఒకటి విసుగు ఉంటుంది, మళ్ళీ దానిలో కూడా విసుగు తెర పెరిగిన చూస్తే అక్కడ ఏముంటుంది, మళ్ళీ కపటం కూడా ఉంటుంది. అది ఎంతో శ్రద్ధ సహనం ఉన్నవాడు కానీ గీతాశాస్త్రం తన హృదయాన్ని మనకు ఇవ్వదు. మనం ఈశ్వరుడికి అంతే వాసులు అవుతాం. అంటే నీ పని చేయడానికే నీకు హక్కు ఉండదు, పని చేయడానికే నువ్వు పనికి వస్తావు. ఆ పని హృదయపూర్వకంగా చెయ్యి, భక్తితోటి చెయ్యి, విసుగ్గా చేయొద్దు, కపటంగా చేయొద్దు, పబ్లిసిటీకి చేయొద్దు. మనకు కావాల్సింది ప్రచారం కాదు, పవిత్రత. ప్రచారం వేరు, పవిత్రత వేరు. పవిత్రుడు ఉన్నవాడికి ఆత్మజ్ఞానం వస్తుంది, కానీ ప్రచారం ఉన్నవాడికి ఆత్మజ్ఞానం రాదు. ఆ తీరికి ఆ పవిత్రత కోసమే మనం జీవితం పొడుగున మాట ద్వారా, చేత ద్వారా, పని ద్వారా ఆ జీవితం పొడుగున మా పవిత్రులను అవటానికి మనం పని చేయాలి. అదే సాధన. ఆ చివరి రోజు వరకు మనం పవిత్రులు అవటానికి ట్రై చేయాలి. స్వభావం అత్యంత బలహీనమైనది, మానవ స్వభావం అత్యంత బలహీనమైనది. దాన్ని మార్చుకోవడం చాలా కష్టం. ఎంతో స్ట్రగుల్ ఉంటేనే కానీ నా స్వభావం నేను మార్చుకోలేను, మీ స్వభావం మీరు మార్చుకోలేరు. ఎంతో పోరాటం, ఎంతో పోరాట పటిమ ఉన్నవాడు కానీ స్వభావాన్ని మార్చుకోలేడు. ఎంతో మన స్వభావాన్ని మనం మార్చుకోవడం చాలా కష్టం. ఏంటంటే అత్యంత బలీయమైనది, అత్యంత వేగమైనది. ఆ స్వభావాన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అదే సాధన. అర్జునా, అర్జునా, నేను యుద్ధం చేయమని, యుద్ధం చెయ్యి, నీ పని చెయ్యి, నీ చేతిలో ఉన్న పని చెయ్యి అని నేను చెబుతున్నాను. ఒక నీకు అలాగా చెయ్యమని నేను చెప్పను అనుకో, ఏం చెప్తాడు నీ ఇస్తాడు, నీ స్వభావం నీ చేత చేయిస్తుంది. వండర్ఫుల్. ఒకవేళ నేను యుద్ధం చేయమని కృష్ణుని అంటున్నాడు, నేను చేయమని నేను చెప్పడానికి అసలు నీ స్వభావం నీ చేత చేయిస్తుంది. ఇంకా రాజస ప్రవృత్తి, ఆ ప్రవృత్తి నువ్వు పుట్టావు ఇక్కడ ఈ భూమి మీదకి. ఏ పని చేయడానికి నువ్వు పుట్టావో ఆ పని నీ ద్వారా జరుగుతుంది. ఒకవేళ నీ చేయమని నేను చెయ్యి, యుద్ధం చేయొద్దు, చేయొద్దని నువ్వు చేస్తాం, నేను చెప్పడం కాదు అయ్యా, నీ స్వభావం నీ చేత చేయిస్తుంది. నిగ్రహకిం కరిష్యతి. ఒకవేళ నీకు ఆ స్వభావాన్ని నిగ్రహించుకోవడం చాలా కష్టం, ఆ స్వభావాన్ని నిగ్రహించుకోవడం చాలా కష్టం. అంటే మనం మారు మనసు పొందాలి. మన స్వభావాన్ని మనం మార్చుకోవడానికి, మన మనస్సును మనం మార్చుకోవడానికి, మన ముఖాన్ని, మన కళ్ళని మహా వెలుగు వైపుకి తిప్పుకోవడానికి ఎంత కృషి అవసరం. మన మనస్సు అణుగుతంటే ఎన్ని అందాలు హృదయంలోని ఎన్ని అందాలు మనకు కనిపిస్తాయి. మన మనస్సు అణగటం ప్రారంభిస్తే, మన అహంభావం పలతబట్టం ప్రారంభిస్తే ఎన్ని వెలుగులో, ఎన్ని జ్యోతిలో, ఎంత ఆనందమో, ఎంత శాంతో. ఎక్కడో వైకుంఠం కాదు, ఎక్కడో వైకుంఠం. ఎంత వెలుతురో మన హృదయంలోని వెలుతురో మన సహస్రారం వచ్చి కప్పేస్తుంది. పోతన్ గారు రాస్తాడు, పైకి ఎగిరి కింద ఉరికి, కిందకు ఉరికి, ఆ భీష్ముడు ఎవరో భీష్ముని చంపడానికి బయలుదేరుతా అంటే ఆయన లోపల లోకాలన్నీ కదిలిపోయినాడు. పోతన లోకాలన్నీ ఆయనలో, ఆ లోకాలన్నీ కదిలినట్టుని పైకి ఎగిరి కిందకు ఉరికి భీష్ముడు చంపడానికి వెళతాడు. అడిగి మాట కట్టాడు కృష్ణుడు అనుకుంటా అనుకోని లోకాన్ని, లేదా నా భక్తుని రక్షించడం నాకు కావాల్సి. జీవుడికి గౌరవం అగౌరవం, కానీ దేవుడికి గౌరవం లేదు అగౌరవం. దేవుడికి సృష్టి లేదు, వాడికి గౌరవం ఏంటి అగౌరవం ఏంటి? సృష్టి ఉన్నవాడికి గౌరవం అగౌరవం, సృష్టి లేని వాడికి గౌరవం ఏంటి అగౌరవం ఏంటి? శరీరం ఉన్నవాడికి రోగం, శరీరం లేనివాడికి రోగం ఏంటి? అసలు మనస్సు ఉన్నవాడికి వికారం, మనస్సు లేని వాడికి వికారం ఏంటి? కర్మణ్యవాదికారస్తే తిలక్ గారు దీని గురించి రాస్తూ, కర్మ చేసే వరకు నీ చేతిలో ఉన్న పని నువ్వు చేసే వరకే మన పని బాగా చేస్తున్నాం, అత్తగారు మనల్ని ఏం మెచ్చుకోవటం లేదు అలా అనుకోండి. ఎవరి మెప్పుడు కోసం, ఎవరి మెప్పుడు కోసం నువ్వు పని చేయదు. నువ్వు పనిని భగవంతుని నీకు చేతిగా పని అప్పగించడానికి అర్జున నువ్వు నెగ్గుతావో ఓడిపోతావు వదిలేవు. నీ స్వభావాన్ని బట్టి ఆ పని ఈశ్వరుడు నీకు అప్పగించాడు కాబట్టి అంచేది. నువ్వు నీ చేతిలో ఉన్న పనులు చేయు. ఎదటి వాళ్ళు మెచ్చుకుంటున్నారు, ఎదటి వాళ్ళు తాము తాము చేస్తున్నారు, ఎదటి వాళ్ళు మనం గౌరవిస్తున్నారో లేదో. ఈ పెళ్లిళ్ళు నేను చూస్తున్నానండి, ఈ పెళ్లిళ్ళు ఏదో పని చేస్తుంటారు. యజమాని వస్తాడనుకున్న పని మానేసి యజమాని దగ్గరికి వస్తారు మళ్ళీ. అంటే యజమాని గుర్తిస్తున్నాడు లేదో మనం చేస్తున్న పని. ఇటువంటి పద్ధతులు వద్ద అంటున్నాడు కృష్ణుడు. అది కదా, కేటాయించిన పని నువ్వు చేయటం ముఖ్యం, కానీ మరి యజమాని దగ్గరికి వచ్చిన కనిపించక్కర్లేదు. అంటే గుర్తింపుల కోసం చేయకు, నువ్వు గుర్తింపుల కోసం ఆ పని నువ్వు భగవంతుడి మీద ఆ పని నీ చేతికి ఇచ్చాడు కాబట్టి పెరఫెక్ట్గా ఇచ్చాడు. గౌరవాల కోసం వద్దు, గుర్తింపుల కోసం నువ్వు పని చేయొద్దు. గుర్తింపుల కోసం నువ్వు పని చేస్తంటే ఇది సెపరేట్నెస్ పెరుగుతుంది, అహంభావన పెరుగుతుంది, వికారాలు పెరుగుతాయి, స్వరూపానికి దూరం అవుతాం. మన స్వరూపం ఎవడు? కృష్ణుడే మన స్వరూపం. ఆయన స్వరూపం మన మనకి ఇస్తే మనం పుచ్చుకుంటాం, కానీ ఆయన ఇవ్వకపోతే మనం పుచ్చుకోవడానికి పనికి వస్తాం, పనికిరాం. మనం పని చేసి ఆయన దయను సంపాదిస్తే ఆయన స్వరూపం మనకి ఇస్తాడు. ఆయనే మిగతాదంతా డస్ట్. ఆఫర్ ఆల్ ఎవర్ యాక్షన్స్ అది సాక్రిఫైస్ టు మీ. నా చేతిలో నువ్వు పనిమిత్తుగా ఉంది. ఈ పుస్తకం ఇక్కడ పెట్టాను నేను, అదేం సంబరపడదు, అదేం వస్త్రపడదు, మళ్ళీ కింద పెడితే బాధపడదు. ఏమో ఎలా ఉందో నీ నువ్వు నీకు ఏ పని, నీకు ఏ పని నీకు ఇస్తే అదే నువ్వు చెయ్యి, అదే నువ్వు చెయ్యి. ఎక్కడో చేసే పని నేను చేయాలని అనుకో, భగవంతుడు నీకు ఏ పని ఇచ్చాడో ఆ పని చేయి. ఎందుకంటే భగవంతుడు అమాయకుడు కాదు, నీకంటే తెలియగలవాడు, నీకంటే వివేకవంతుడు, నీకంటే బుద్ధిమంతుడు. నీ స్వభావాన్ని బట్టి పూర్వజన్మలు, నీ పూర్వజన్మలు అంతరం వేసుకుని ఆ స్వభావాన్ని బట్టి ఈ పని నీకు అప్పగించాడు. ఆ పని నువ్వు శ్రద్ధగా చేయి, నీ చేతిలోని పని నువ్వు శ్రద్ధగా. వాళ్ళు ఆ పని చేస్తున్నారు, వాళ్ళు ఆ పని ఏం చేస్తే బాగుండను అలా ఎరతరకలుగా ఉండకు, అలా అనుకోద్దు. నీకు ఏ పని ఈశ్వరుడు, ఇంకా నీ పూర్వజన్మలు అంటే నీకు తెలివి ఈశ్వరుడు తెలుసు. నీ స్వభావాన్ని అప్పగించి నీ స్వభావాన్ని బట్టే ఆ పని ఇచ్చాడు. అదే పని ఈ చేతిలో పెర్ఫెక్ట్గా చేయి, పెర్ఫెక్ట్గా చేస్తే ఆయన అనుగ్రహంలో స్వభావం అంటే విడుదల చేస్తాడు, నీ మనసులో మార్పు తీసుకొస్తాడు. మారు మనసు శరీరం ఉండగానే మీరు మారు మనసు తీసుకొస్తాడు. అయితే నువ్వు చేస్తున్న పని నీ స్వభావాన్ని బట్టి వచ్చింది. వాళ్ళు అలా పని చేస్తున్నారు, అలా నేను కూడా చేస్తే బాగున్నాను అలా అనుకోద్దు. ఈశ్వరుడు నీకు పని కేటాయించాడు, అది శ్రద్ధగా చెయ్యి, డివోటెడ్గా చెయ్యి, డెడికేటెడ్గా చెయ్యి, ఫెయిత్ఫుల్గా చెయ్యి, భక్తిగా చెయ్యి, విభక్తిగా కాదు భక్తిగా చెయ్యి, ప్రేమగా చెయ్యి. నా అనుగ్రహాన్ని నువ్వు పాత్రుడవుతావు, నా ప్రీతికి నువ్వు పాత్రుడవుతావు, నా ప్రేమకు నువ్వు పాత్రుడవుతావు. నాకు పండిస్తున్నావా, నీళ్ళు ఇస్తున్నావా, లేకపోతే పుష్పలు ఇస్తున్నావా కాదు, అవి ఇచ్చి ఏదో ప్రేమగా అయ్యి ఆ పండు వెనకాల నువ్వు నాకు పండు ఇచ్చినప్పుడు ఆ పండు వెనకాల ప్రేమ నాకు కావాలి, కానీ పండు కాదు నాకు కావాల్సింది. అసలు ప్రేమ సూత్రం అనేది క్రియేషన్ అంతా పనిచేస్తాం. అంచేత నీ చేతిలో ఉన్న పని శ్రద్ధగా చెయ్యి, నువ్వు అందుకే పనికొస్తావు. ఇంటికి పనికొస్తావు, నీ స్వభావాన్ని బట్టి నీకు పని అప్పగించాడు, అందుకే పనికొస్తావు. నీకు ఫలం మీద అధికారం లేదు, కర్మఫలం వస్తుంది రాదు, వస్తే వస్తుంది రాదు రాదు. నీ చేతిలో ఉన్న పని చెయ్యి, నీ చేతిలో లేని పని గురించి నువ్వు బాధపడకు, నీ చేతిలో లేని పని గురించి నువ్వు బాధపడద్దు. కర్మఫలం వస్తుంది రాదు, కర్మఫలం వస్తుంది రాదు, వస్తే గర్వపడకు, వస్తే గర్వపడకు, రాకపోతే కుంగిపోవద్దు. అది గర్వపడటం ఒక వికారం, కుంగిపోవటం ఒక వికారం, రెండు చెడ్డ నీకు సమానంగా. ఫలం వచ్చినా సిద్ధి కలిగినా సిద్ధి కలగకపోయినా నువ్వు సమానంగా ఉండు. ఎప్పటికప్పుడు ఏ గంట కాదంట నీ బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకో. ఒకసారి నీకు అనుకున్న పనులు అవుతాయి, ఒకసారి అనుకున్న పనులు అవ్వవు. ఏమో ఎంతకు అవ్వలేదు ఈశ్వరుడికి తెలుసు, అయిన పని ఎంతకైంది ఈశ్వరుడికి తెలుసు. కొంతమందికి సంబంధాలు కుదురుతూ ఉంటాయి, సడన్ అనుకున్న అన్ని సడన్ గా కుదిరిపోతాయి, సరే చచ్చిపోయారు, కొంత బాధపడుతూనే ఉంటారు. కొన్ని కేసులు చెప్తాను, కొన్ని సంబంధాలు చాలా లేట్గా అవుతాయి, దాని తర్వాత సుఖపడతారు. మా పెళ్లి అనుకున్నామండి, నాలుగో రోజున పెళ్లి అయిపోయింది అనుకుంటారు. అయితే పెళ్లి తొందరగా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎత్తి మీద ఎన్ని బాధలు ఉన్నాయి అంటే అందరికి అలా బాధలు ఉంటాయని కాదు. కొంతమంది పెళ్లి మీరుతే చాలా కష్టపడతారు, పెళ్లి అయ్యే ముందు తర్వాత సుఖం పడతా ఉంటారు. ఏది ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు, ఏది ఎప్పుడు ఎక్కడ ఎందుకు జరుగుతుందో తెలియదు. అది ఈశ్వరం లేదా, అది అది మాయ. మ్యారేజెస్ అర్ మేడ్ ఇన్ హెవెన్, షేక్స్పియర్ చెప్తాడు. మ్యారేజెస్ అర్ మేడ్ ఇన్ హెవెన్, ముందు పుట్టక ముందే పెళ్లిళ్ళు చేసేసిన తర్వాత భూమి మీదకి ఈశ్వరుడు పంపుతాడు. తర్వాత పుట్టిన తర్వాత పెళ్లిళ్ళు అవ్వకం కాదు, పుట్టక ముందే పెళ్లిళ్ళు అయిపోతాయి. పుట్టక ముందే పెళ్లిళ్ళు చేసేసిన తర్వాత భూమి మీదకి పంపుతాడు ఈశ్వరుడు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, ఎర్త మీద కాదు పెళ్లిళ్ళు, ఈ హెవెన్ లో చేసి ఎర్త మీద పంపుతారు. ఆ హెవెన్ లో చేసిన నిర్ణయాన్ని ఎర్తలో పాటిస్తారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. రమణ మహర్షి గారు అన్నారు, నాకే పెళ్లి అయ్యి యోగం ఉంటే మీరు తప్పిస్తారా, నా శరీరానికి పెళ్లి యోగం లేదు ఈశ్వర సంకల్పం ప్రకారం అంటే తప్పలేదు, అంటే నా తెలివితేటల వల్ల నేను చేసుకోకపోవటం కాదు. అంటే కర్మఫలం రావచ్చు, ఇది బాగా అర్థం చేసుకోండి, రావచ్చు రాకపోవచ్చు. ఒకవేళ వచ్చింది అంటే గర్వపడకండి, ఎందుకంటే కర్మఫలం శాశ్వతంగా ఉండదు, కర్మఫలం శాశ్వతంగా ఉండదు. దుఃఖం వచ్చిందనుకోండి అది వెళ్ళిపోతుంది, సంతోషం వచ్చిందనుకోండి అది వెళ్ళిపోతుంది. ఆ ద్వైతాల ద్వంద్వ బుద్ధిలో పడకండి, ఆ ద్వైత బుద్ధిలో పడకండి. పని అయినప్పుడు ఒక రకంగా, పని అవ్వనప్పుడు ఇంకో రకంగా ఉండకండి. అలా అయితే అజ్ఞానంలో మాయల్లో చీకట్లో కూరుకుపోతారు. అయ్యో మనం జీవితంలో ఉండగా, శరీరంలో ఉండగా, కాపారంలో ఉండగా, లేకపోతే జిన్నూరులో ఉండగా మన టైంను మనం వేస్ట్ చేసుకున్నాం అనిపించినప్పుడు టైం రాదు మనకు. అప్పుడు కృష్ణుడు రాయబారానికి ప్రయత్నం చేస్తుంటే మాకు యుద్ధమే కావాలి, పాండవులతో మాకు రాజీ ఎక్కర్లేదని కొంతమంది కౌరవులు చెప్తారు. నేను చెప్పే మాటలకు ఇప్పుడు అర్థం కావు, నేను చెప్పే మాటలప్పుడు మీకు అర్థం కావు. అర్జునుడు రథం మీద ఉండి వాడు విడిచిపెట్టి బాణాలకి నీ తలకాయలని తెగిపోతాంటే అప్పుడు నేను చెప్పిన మాట మీకు అర్థం అవుతుంది అన్నాడు. ఇప్పుడేం అర్థం అవుతుంది అయ్యా, కౌరవ సభలో కృష్ణుడు చెప్తాడు, నేను చెప్పే మాట ఇప్పుడు మీకు అర్థం అవుతాయా? మీకు అందరికీ యుద్ధం కావాలి, యుద్ధం కావాలంటున్నారు. పాండవులు మంచితనాన్ని మీరు బలహీనతగా తీసుకోవద్దు. ఒకవేళ మీకు యుద్ధమే కావాలనుకో, నేను చెప్పిన మాట ఇప్పుడు మీకు అర్థం కావటం లేదు. నేను రథం తోడుతున్నాననుకో, ఆ రథం మీద నిలబడి అర్జునుడు నిలబడి పుంఖాను పుంఖములుగా బాణములు విడిచిపెడతాంట, బాణాలకు నీ తలకాయలు తెగిపోతాంట, అప్పుడు నేను తెలుస్తున్నాను స్వామి ఇలా చెప్పారు కదా మనం వినలేదని. కర్మ చేసేవాళ్ళు నువ్వు వెంటాడుతున్నావు, ఎప్పుడు అనుభవంలోకి వచ్చే ఆ కర్మానుభవి నీకు అయ్యే వరకు కర్మ నిన్ను వెంటాడుతుంటుంది. నువ్వు ఏ లోకానికి వెళ్ళా అంటే నీకు ఫలం రావచ్చు రాకపోవచ్చు. వచ్చినప్పుడు ఎమోషన్కి గురి కావద్దు, రానప్పుడు డిప్రెషన్ గురి కావద్దు. ఎమోషన్ వద్దు, డిప్రెషన్ వద్దు, గర్వం వద్దు, గర్వభంగం వద్దు. పని వచ్చినప్పుడు మీ పని పూర్తి అయిపోయింది అనుకోండి, గర్వం వచ్చేసింది అనుకోండి, నాలుగో రోజు గర్వభంగం మీకు సిద్ధంగా ఉంది. మీరు గర్వపడకపోతే గర్వభంగం ఉండదు, గర్వపడ్డారే గర్వభంగం కూడా మీ అంకాల పరుగు కుట్టే వస్తుంది. అంటే కర్మఫలం మీద మీ మనస్సును పెట్టకు, కర్మఫలం మీద మీ మనస్సును పెట్టకు. మీరు ముసలమ్మలకు సేవ చేస్తే చేయండి, మెడలో గొలుసు కోసం చేయొద్దని. అంటే మెడలో బంగారం కోసం సేవ చేయండి, మెడలో బంగారం ఇస్తే సరే సరిగ్గా ఇవ్వలేదు, ఇవ్వకపోతే కుంగిపోద్ది, ఇచ్చారని సంతోషించాడు. అది ఇక్కడ కృష్ణుడు గోళ, ఆయన గోళ మన గోళ చేసుకోవాలి. కర్మఫలం మీద అధికారం నీకు లేదు అసలు, భగవంతుడి చేతిలో ఉంది. ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు, ఇవ్వకూడదన్నప్పుడు ఇవ్వడం. ఎందుకు ఇవ్వడం, ఎందుకు ఇవ్వట్లేదు ఆయనకు తెలుసు, ఎందుకు ఇస్తున్నాడు ఆయనకు తెలుసు. ఒక ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు సమానంగా ఉండు. పొంగిపోవద్దు, కుంగిపోవద్దు. పొంగిపోతే నీకు అహంకారం పెరుగుతుంది, కుంగిపోయిన అహంకారం పెరుగుతుంది. ఈగో సెల్స్కి ఫుడ్ సప్లై అవుతూ ఉంటుంది. అంటే నువ్వు సమానంగా ఉండవు, ఈక్వల్గా ఉండవు. కర్మఫలంతో నీకు సంబంధం లేదు, అసలు నీకు సంబంధం లేదు దాంతో. ప్రతిఫలం ఆశించి కర్మలు చేయకు. ఒకవేళ నువ్వు కోరుకోకుండా ఫలం వచ్చినాక నేను బంధించను. కోరికతోటి మనం ఫలం తెచ్చుకుంటే అది బంధిస్తున్నాయి, కానీ కోరిక లేకుండా ఫలం వస్తే నీకు అది నీ బంధించదు. కోరిక ఎలా పోతుందంటే కోరిక లేని కర్మలు చేయండి. కోరిక మామూలుగా కోరిక పోవాలని నా కోరిక పోవాలంటే బాగు, కోరిక లేకుండా నువ్వు కర్మ చేస్తే కోరిక నశిస్తావు. కోరిక పెట్టుకుని నువ్వు కర్మ చేస్తాంటే మామూలుగా నిప్పులో ప్రశ్నలు వేస్తాంటే నిప్పు ఎలా పెరుగుతూ ఉంటుందో, కోరికలతో కర్మ చేస్తాంటే నీకు నీ యొక్క నీ కర్మ కూడా అలా పెరుగుతూ ఉంటుంది. కోరిక లేకుండా కర్మ చేస్తే కర్మ నశిస్తుంది, కోరికలు లేకుండా కర్మ చేస్తే కర్మ పెరుగుతూ ఉంటుంది. ఆ కర్మ నేను బంధిస్తూ ఉంటుంది. బంధం వల్ల భ్రాంతి వస్తుంది, ఆ భ్రాంతి వల్ల మనకు వేలాది జన్మలు వేలాది శవాలు మనం మైవరిసి ఉంటుంది. ఇది పునర్జన్మకు కారణం భ్రాంతి, అదే మాయ, అదే అజ్ఞానం, అదే అవిద్య. అంతేక నీకు ఆ కర్మ ఫలకాంక్ష లేకుండా చెయ్యి. ఫలకాంక్ష లేకుండా చేస్తే ఫలం వస్తే వస్తుంది, రాకపోతే రాదు. ఒక ఫలం వచ్చినా రాకపోయి నీ మనస్సు నశిస్తావు. పోయిన తర్వాత శరీరం చనిపోయిన తర్వాత ఇతర లోకాలకు ఏ జీవుడు అయితే ప్రయాణం చేస్తున్నాడో, నరకానికి వెళ్ళి బాధలు ఎవడానికి ఇస్తున్నాడో, స్వర్గానికి వెళ్ళి భోగాలు ఎవడానికి ఇస్తున్నాడో, అది కర్మ లేకుండా కోరిక లేకుండా పని చేస్తే, ఫలకాంక్ష లేకుండా పని చేస్తే జీవలక్షణాలు నశిస్తాయి, జీవుడు నశిస్తాడు, ప్రకృతి దాటిని వెళ్ళిపోతాడు. మనకంటే తెలియగలవాడు, మనకంటే వివేకవంతుడు. భగవంతుడు కర్మఫలాన్ని ఆశించొద్దని అంటున్నాడు కాబట్టి మొత్తాన్ని కర్మను విడిచిపెట్టకు. అంటే ముసలమ్మ గారి మెడలో గొలుసు కోసం ఆశపడొద్దని చెబుతున్నాడు కాబట్టి ముసలమ్మ గారిని చూస్తే మానొద్దని ఇస్తే పుచ్చుకోండి, ఇవ్వకపోతే వదిలేయండి. ఆశించకండి, గొలుసుకోండి, గొలుసు మాత్రం మీరు చేయకండి. ఆ గొలుసు ఎలాగే ఇవ్వదు కదా అని ఒకవేళ మీరు అనుకుని ముసలమ్మ గారిని చూడటం మానవద్దు. ఒకటి మర్చిపోకూడదు, ముసలమ్మ గారిలోనే జీవుడెవడు మావాడు, అది మిస్ అవ్వకూడదు మనం. ఆ ముసలమ్మ గారిలోనే జీవుడెవడు వాడు నావాడు. ఆ ముసలమ్మ ఎవరవయ్యా, నేను నిన్ను అనుగ్రహించేవాడు. ఇంకా ఆ జీవరూపంలో నేనున్నాను. ఒకవేళ ముసలమ్మ నీకేం ఊహపోవచ్చు, కానీ అనుగ్రహించేవాడు నేను. ఆ ముసలమ్మ లోపల ఉన్నాడు జీవుడు నేను, ఆ జీవుడు నావాడు. ఆ జీవుడికి నువ్వు సేవ చేస్తే నా అనుగ్రహాన్ని పొందుతావు అర్జున. ఆ జీవుడు నావాడు, అభయం మనకు అభయం ఇస్తున్నాడు భగవంతుడు. అంటే క్రమక్రమంగా స్లోగా స్థిరంగా అభ్యాసం చెయ్యి, నువ్వు తొందర పడద్దు. కామక్రోధ వియుక్తానాం మితీనాం యతచేతసాం అభిషో బ్రహ్మ నిర్వాణం వర్తకే విదితాత్మానం. కామక్రోధాల నుంచి విడుదల పొందు, రాగద్వేషాల నుంచి విడుదల పొందు. ఎప్పుడంటే ఇప్పుడే. కామక్రోధాల నుంచి విడుదల ఎవరైతే పొందటానికి, ఏ సన్యాసులు ఎవడైతే, ఏ జీవుడైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడికి అంతటా నిర్వాణ సుఖమైనటువంటి, ఎటు చూసినా సుఖమైనటువంటి. ఎవడైతే కామక్రోధాల నుంచి విడుదల పడ్డాడో, రాగద్వేషాల నుంచి విడుదల పొందాడో, శరీరం శ్మశానానికి వెళ్ళకముందే, శరీరం క్షేమం అవ్వకముందే, ఎవడైతే రాగద్వేషాల నుంచి విడుదల పొందాడో వాడు ఎటు చూసినా ఆనందమైనటువంటి, ఎటు చూసినా సుఖమైనటువంటి. శరీరం ఉంటే ఆనందం, శరీరం లేకపోతే ఆనందం, లోకం కనిపిస్తే ఆనందం, లోకం కనిపించకపోతే ఆనందం. ఏ లోకం ఉంది వాడికి ఆనందం అయ్యండి, వాడు ఎక్కడికెళ్తే అక్కడ ఆనందం అవుతుంది. ఒకవేళ వాడు నరకలోకంలోకి పంపేసి నరకాన్ని అంతా ఆనందం చేసి వదిలేస్తాడు. అక్కడ ఎవడు రాగద్వేషాల నుంచి విడుదల పొందిన వాడు అర్జున. సూర్యుడు ఎక్కడికెళ్తే అక్కడ చెరకడం పోగొడుతుంటాడు పనేది. వెళ్ళు లోపలికి వెళ్ళు, వెళ్ళి పైపై ఇక్కడే ఇక్కడే కూర్చోకు, రాగద్వేషాల మధ్య ఊగిసిరాడుతూ కూర్చోకు. వెళ్ళు లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. మనసు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడికి వెళ్ళిపో. ఎక్కడి నుంచి చేస్తుందో మనసు అక్కడికి వెళ్ళిపో. మనసు ఎక్కడైతే లయం అవుతుందో అక్కడ నువ్వు పోతున్నావు అనుకోకు. అక్కడే నా స్వరూపం ఉంది. అక్కడ ఎవడున్నాడు, అక్కడే ఉన్నాడట్టు కృష్ణుడు, నిజమైన కృష్ణుడు అక్కడే ఉన్నాడట్టుంది. అక్కడ నా స్వరూపం ఉంది. నువ్వు పోగొట్టుకున్న చోట నువ్వు పోతున్నావు అనుకో, పోగొట్టు నువ్వు ఎక్కడైతే నువ్వు పోగొట్టుకుంటున్నావు అక్కడ నీకు నేను తెలియబడతాను. నువ్వు ఆ పని క్రమక్రమంగా చెయ్యి, స్లోగా చెయ్యి, తొందర పడకు, వేగిరి పడకు, స్లోగా చెయ్యి. నీ చేతిలో ఉన్న పని పెర్ఫెక్ట్గా చెయ్యి. ఇంకా ఫలం రాలేదంటే, ఇంకా మోక్షం రాలేదంటే, మనకి ఇంకా శాంతి రాలేదంటే అలా ఎదురు చూడకు. నువ్వు చేస్తున్న పనిలో విసుగు చెందకు. ఒకవేళ భగవంతుడు నీకు ప్రత్యక్షం అయ్యింది, వెయ్యి జన్మల దాకైనా నీకు మోక్షం అని అంటాడు అనుకో, కొన్ని వెయ్యి జన్మల తర్వాత అయినా ఇస్తాడు కదా అని సంతోషపడు. కొన్ని అప్పుడైనా ఇస్తానంటే కదా సంతోషపడి, వెయ్యి జన్మల దాకా నాకు రాదా ఈ బాబు ఎలాగైనా కుంగిపోకు. వెయ్యి జన్మల తర్వాత ఇవా అంటాడు అనుకోండి, ఇప్పుడు కృష్ణుడు కనిపించి మనకి వెయ్యి జన్మల తర్వాత నాకు మోక్షం రాగా డిప్రెషన్ లో చెల్లిపోకు, అప్పుడు వెయ్యి జన్మల తర్వాత ఏం ఇస్తావు కదా ప్రభు, అంతకంటే ఏం కావాలి నా మాటకు సంతోషించి. మాటకు మీరు సంతోషించారనుకోండి ఆ జన్మలో కదా అప్పుడు ఇచ్చేస్తాడు. మీ మైండ్ ప్రిపరేషన్ చూస్తాం కదా, అది నెమ్మది నెమ్మదిగా కందర పడకు, తొందర పడద్దు. నిన్నెవరో తరువుకి రావటం లేదు. కొంతమంది భోజనం కూడా ఎవరో తరుముకు వచ్చినట్టు తింటారు, వెనకాల ఎవరైనా తరుగుకు వస్తున్నారు రెండు ముద్దలకి తినేస్తారు. అలా కొన్ని అంత బాగా స్పీడ్గా తినకూడదు అన్న, మన మధ్య మార్గంలో ఉండాలి. కొంతమంది మాట్లాడేది కూడా ఎవరైనా తరుముకు వస్తున్నారు అని అలా మాట్లాడతారు, ఇది గస వచ్చినట్టు మాట్లాడుతుంది, తొందర కదా కందర కందరగా మాట్లాడేస్తూ ఉంటారు. ఎక్స్ప్రెషన్, ఆ లోపల ఉన్న మనస్సు, ఆ మాటను బట్టి ఆ పనిని బట్టి మనస్సు ఎలా పనిచేస్తుందో మనకు తెలుస్తూ ఉంటుంది. లోపల మాటను బట్టి, చేతను బట్టి, ఆ చూపును బట్టి లోపల మనస్సు ఎలా ఉందో, అందులో స్వీట్నెస్ ఏముందో, సాఫ్ట్నెస్ ఏముందో లేదో మనకు తెలుస్తూ ఉంటుంది మనస్సు. గౌతమ బుద్ధుడి ముఖం చూస్తే అనేక మందికి జ్ఞానం కలిగింది. ఒకేసారి నువ్వు మంచి చేయక్కర్లేదు, కొంచెం 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 చెయ్యి. నీ బిందులో ఒక్కో బొట్టు ఒక్కో బొట్టు ఒక్కో బొట్టు అయ్యి 6 నెలలకైనా బిందు అంతా నిండిపోతుంది. ఒక్కరోజునే అన్ని మంచి పనులు చేసే అక్కర్లేదు, కాస్త మంచి కొంచెం 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 అలా మంచి పని చేయి. అలా మంచి చేసుకుంటూ వెళితే నీ అహంభావం నశిస్తుంది, నీలోని చెడుతనం నశిస్తుంది, నీలోని బలహీనతను నశిస్తాయి. కొంచెం 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 ఎంతగలవు ఎంతవరకు చేయగలవు అంతవరకు మంచి పని చేసుకో. ఆ అనుగ్రహానికి, ఈశ్వరుడు అనుగ్రహానికి పాత్రుడైన వెంటనే బిందు నిండినట్టు ఆయన స్వరూపాన్ని కూడా నీకు ఇస్తాడు. ఒక్కరోజునే మంచి అంతా చేసేయాలని అనుకోకర్లేదు, ఒక్కరోజునే సాధన అంతా చేసేయాలని అనుకోకర్లేదు. ఇవాళ సాయంత్రం మనకి భోజనం దొరకదని సాయంత్రం భోజనం కూడా పొద్దున్న తినగలవా? అలాగే ఏ గంటలో చేసేది ఆ గంటలో నువ్వు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళి తొందర పడకు, వేగిరి పడకు, ధైర్యంగా చెయ్యి. అది చేసి పనిలేదు, ధైర్యంగా చెయ్యి. కన్విక్షన్, నువ్వు నమ్మిన దానికోసం నువ్వు ఏదైతే ఏ గమ్యమైతే నువ్వు పొందుదామనుకుంటున్నావో ఆ పనిని ఆత్మవిశ్వాసం తోడు చెయ్యి, ధైర్యంగా చెయ్యి. ఎవరు ఇతరులు విమర్శిస్తున్నారు నువ్వు కంగారు పడకు, వేగిరి పడకు, అది పిరికితనం. శుద్రం హృదయ దౌర్బల్యం ప్రపంచంలో అన్నింటికంటే అత్యంత నీతిమైనది హృదయంలో ఉన్న దౌర్బల్యం అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. ఇది వివేకానందకి ఫేవరెట్ శ్లోకం. అంటే నువ్వు ఏం చేయదు, ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, శాంతిని విడిచిపెట్టద్దు, సహనాన్ని విడిచిపెట్టద్దు. ఏం చేయదు, నువ్వు సహనంగా ఉంటే, శాంతిగా ఉంటే సమాజంతో కూడా నువ్వు హ్యాపీగా ఉండగలవు. సాధన సరే సరే, సమాజంతో కూడా నువ్వు హ్యాపీగా ఉండగలవు, సమాజంతో హ్యాపీగా ఉండవు. అంటే స్లోగా నీ మనసు ఇప్పుడు విషయాల మీద వలతంది, నీ బుద్ధి విషయాల మీద వలతంది. ఆ విషయాల నుంచి నెమ్మదిగా స్లోగా స్లోగా నీ బుద్ధిని మరణించి పరమాత్మ మీద నిలబెట్టు, నన్ను స్మరించు, నా కోసం ఎంతో కొంత పని చెయ్యి, నా ప్రీతి కోసం, నా ఇష్టం కోసం ఎంతో కొంత పని చెయ్యి, నాకు పుష్పాన్ని ఇయ్యి, ఫలాన్ని ఇయ్యి, నా అనుగ్రహాన్ని సంపాదించడానికి నువ్వు పని చెయ్యి, నన్ను స్మరించి నిరంతరం స్మరించు. నన్ను తప్పించి ఇతర విషయాలు, ప్రకృతి విషయాలు కొంచెము కూడా, కించిత్తు కూడా, స్వల్పంగా కూడా, అల్పంగా కూడా వాటి గురించి ఆలోచించు. నువ్వు కాని విషయాన్ని నువ్వు ఎంత ఆలోచించినా దాపో, దానివల్ల ప్రయోజనం లేదు. అనన్య ప్రేమికులు నన్ను ఎవడ పొందుతాడో చెప్తున్నాడు. అనన్య ప్రేమికులు అంటే ఇతర చింతలు లేకుండా నన్నే ఎవడైతే ప్రేమిస్తున్నాడో వాడు అనన్య ప్రేమికుడు అంటాడు. భగవంతుని తప్పించి ఇంక ఇతర విషయాల మీద ప్రేమ ఉండదట్టిన కొంతమంది, వాడు నాకు భక్తుడు అవుతాడు. నన్ను ప్రేమించేవాడు నాకు భక్తుడు అవుతాడు. అంటే వాడికి అన్ని చింతలు ఉండవు, ఇతర చింతలు ఉండవు, చిల్లర చింతలు ఉండవు, విషయ చింతలు ఏముండవు. నన్నే ప్రేమిస్తూ ఉంటాడు, నా కోసమే జీవిస్తూ ఉంటాడు, నా కోసమే మాట్లాడుతూ ఉంటాడు. వాడు నోరు ఓపెన్ చేస్తే నా కోసమే మాట్లాడతాడు, నా గురించి మాట్లాడతాడు. అర్జున, నువ్వు నేను మాట్లాడుకున్న మాటలు ఎక్కడైనా చెప్తే వాడు చెప్తాడు. నా కోసమే మౌత్ ఓపెన్ చేస్తాడు. వాడు ఈగో సెన్స్ కోసం మౌత్ ఓపెన్ చేసుకోడు. వాడు అహంకారాన్ని గ్లోరిఫై చేసుకోడు. వాడు మాట్లాడి పని చేస్తే నా కోసం పనిచేస్తాడు, మాట్లాడితే నా కోసం పనిచేస్తాడు, ఆలోచిస్తే నా కోసం ఆలోచిస్తాడు. ఒక సేవ చేసినా సృష్టి నన్నే చూసి పని చేస్తూ ఉంటాడు. ఒక ఎవరికైనా ఉపకారాలు చేసినా, ఎవరికైనా సేవ చేసినా వాళ్ళు ఆ జీవకోట్లు కూడా నన్నే చూసి చూస్తూ ఉంటాడు. అనేక శరీరాలు ఉండొచ్చు, ఉపాధులు ఉండొచ్చు, అందరిలో ఉన్న నన్ను ఎవడైతే చూస్తున్నాడో వాడు నిజమైన చూపుడు గలవాడు. మిగతా వాళ్ళు అందరూ దొంగ చూపుడు గలవాళ్ళు. మన అందరికి దొంగ చూపులు ఉన్నాయని పరమాత్మ చెప్తున్నాడు. అంటే మొత్తం అంతర్యామగా ఉన్నాడు ఒకడే సృష్టిలో, మొత్తం అందరి హృదయాల్లో అంతర్యామగా ఉన్నాడు ఒకడే. ఎవరిని చూసినా లోపల నా వస్తువు నేను చూస్తున్నాను కూడా వాడికి నాకు నిజమైన చూపు ఉండట్టు. ఆ చూపు నా లోపల పరమాత్మను వదిలేసి, లోపల ఉన్న బ్రహ్మమును వదిలేసి, మీరు ఉన్న వికారాలు నేను చూస్తున్నాను కొన్ని, వాడి దొంగ చూపులు నిజమైన చూపులు గలవాడు కాదు. నీ వికారం నువ్వు కాదు, నీ తలంపు నువ్వు కాదు, నీ మనస్సు నువ్వు కాదు, నువ్వు చింతిస్తున్న విషయాలు నువ్వు కాదు. నీ లోపల ఒకడు ఉన్నాడు, వాడు నేనే ఉన్నాను, నీ అంతర్యామగా ఉన్నాడు. వాడిని చూడటం నేర్చుకో, వాడు నిజమైన చూపు గలవాడటండి. నీకు నిజమైన చూపు రావాలి, అంటే ఉపాధులన్నీ వేరువేరుగా ఉంటాయి, రంగులు వేరుగా ఉంటాయి, శరీరాలు వేరుగా ఉంటాయి, మనసులు వేరుగా ఉంటాయి. ఏ రకమైన పువ్వులతో కూర్చున్న దండే అక్కర్లేదు మనకి, రకరకాల రకరకాల పువ్వులు దండ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు పువ్వులు కొద్దిగా కొంతమంది ఒకే పువ్వులు మళ్ళీ పువ్వులు దండ వేస్తారు, కొంతమంది ఒకే దండలో మళ్ళీ పువ్వులు కడతారు, గులాబీ పువ్వులు కడతారు, ఇంకోటి కడతారు, ఇంకోటి కడతారు, ఇంకోటి కడతారు, ఇంకోటి కడతారు, అది దండే. మీకు అర్థమవుతుంది? అలా రకరకాల పువ్వులు, రకరకాల మనుషులు, రకరకాల వికారాలు, రకరకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళు అనేక మంది ఉంటారు భయ్య. ఆ పువ్వులు కూడా నీకెందుకు లోపల ఉన్న దారాలు? నేను ఒకే రంగు పువ్వులున్నా లోపల దారాలు నేనే, రకరకాల పువ్వులున్నా అదో కారణం. ఈ రకరకాల పువ్వులు లోపల ఉన్న దండ కూడా, ఆ దారం కూడా నేనే. రకరకాల పువ్వులున్న దండ కూడా అదొక రకమైన దండవయ్యా, అది కూడా నువ్వు ఎంజాయ్ చేయి, కేవలం లోపలన్న దారం నన్ను చూడటం మనకు. కొంతమంది ఒకే పుష్పం వేస్తారు, రకరకాల పువ్వులు వేస్తారు, అది రకరకాల రంగురంగులు ఉంటాయి. లోపల దారం ఒకటే, రంగురంగులు ఉండమే అదో సర్వ, కానీ లోపల దారం ఒకటే. ఆ దారాన్ని చూడు, అది నిజమైన చూపు. ఆత్మకి యోగం ఏంటి, నీకు ఏమో ఏం కావాలి, ఏ మార్గంలోనైనా ప్రయాణించి మనస్సుని ఆత్మలో నిలబెట్టించు. నీ మనస్సు ఆత్మలో నిలబెట్టించితే ఆత్మలో నీ మనస్సు లయమవుతుంది, నీ మనస్సు అక్కడ నశిస్తుంది, అదే ఆత్మ యోగం. భగవంతుడి స్వరూపమే ఆత్మ. అర్జున జ్ఞాని నా స్వరూపాన్ని పొందుతాడు, భక్తుడు జ్ఞానం అవుతాడు, జ్ఞాని నా స్వరూపాన్ని పొందుతాడు. రమణ మహర్షి గారు అంతా ఉన్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారని. అదే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఒక జ్ఞాని మాత్రం భక్తుడు జ్ఞానం అవుతాడు, అన్ని చింతలు లేని వాడు భక్తుడు అవుతాడు. ఎప్పుడైతే ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా ఎవడైతే చూస్తున్నాడో వాడు జ్ఞానం అవుతాడు. వాడు ఆ జ్ఞాని మాత్రమే నా స్వరూపాన్ని పొందుతాడు. ముందు శివాజీ జ్ఞాని నేనే, నా స్వరూపాన్ని పొందుతాడు, ముందు నా స్వరూపాన్ని పొందుతాడు, నా అనుగ్రహాన్ని పాత్ర, ఇలా రకరకాలుగా చెప్పి చివరికి వచ్చేటప్పటికి ఆ పార్టీ టైం ఉడిపోయే టైంలో వాడు నేనే, నేను వాడే, వాడికి నాకు తేడా లేదు, వాడికి నమస్కరిస్తా, నమస్కారం నాకు అందుతుంది, వాడు పూజార్హుడు, జ్ఞాని పూజార్హుడు, వాడికి పూజ చేస్తే ఆ పూజ కూడా నాకే అందుతుంది. నిరంతరము నన్ను స్మరించేవాడు, నిరంతరము నా పట్ల ప్రేమభావంతో భక్తిభావంతో తీయటి భావంతో ఉన్నవాడు యోగక్షేమంలో నేనే స్వయంగా వారికి ప్రాప్తింపజేయను. వారి యోగక్షేమములు, వారికి యోగక్షేమములు ఇక్కడ ప్రమాదం ఉంది, ఎవరితో చెప్పకండి. వాడు ఏమంటున్నాడంటే, నిరంతరము నన్ను స్మరించేవాడు యోగక్షేమములు నేనే చూస్తాను. వారి యోగము బాధ్యత నాది, అక్షేమం బాధ్యత అంటే నీకు అర్థం, యోగక్షేమం నేనే చూస్తాను అంటే లేని ఇస్తాను, ఉన్నది కాపాడుతాను, అది యోగక్షేమం. లేని దేవుడు మీకు ఇస్తాను, ఉన్నది కాపాడుతాను, అది యోగక్షేమాలు. అంటే లేని దేవుడు ఇచ్చిందని ఆయన కాపాడతాడు, ఉన్నదాన్ని కాపాడటం, అదే యోగక్షేమాలు. అవి నేను నిరంతరము నన్ను స్మరించే వాళ్ళకి, నా హృదయానికి సన్నిహితంగా మెరిగే వాళ్ళకి అన్నీ నేను ఇస్తానని చెప్పాడు. కానీ ఇక్కడ ప్రమాదం ఉంది, ఆయన ఇస్తున్నానని చెప్పాడు కాబట్టి ఆ యోగక్షేమాలను మనం కోరుకున్నాము. మళ్ళీ ప్రకృతిలో ఆ యోగక్షేమంలో మనం కోరుకోమని చెప్పడం, మనం కోరుకున్నా బంధంలో పడిపోతాం, కోరుకుంటే బంధంలో పడిపోతాం. ఆయన ఇస్తానన్నాడు, ఇస్తే పుచ్చుకోవచ్చు. యోగక్షేమంలో ఇస్తాం, మనం కోరుకుంటాం అనుకోండి, భక్తిని విడిచిపెట్టేస్తాం, మళ్ళీ స్వరూపానికి దూరం అయిపోతాం, భక్తికి దూరం అయిపోతాం, జ్ఞానానికి దూరం అయిపోతాం, వెలుగు దూరం అయిపోతాం, మళ్ళీ మిలిగి మనకి చీకటి రాస్తుంది. బాగా సత్యుడిగా కృష్ణుని ఎప్పటికప్పుడు ఎప్పుడు మాయ మాయ మాయవాడు ఇంటి అల్లరివాడు, మాయవాడు ఎక్కడ మాయం చేస్తాడో మనకు తెలియదు. కృష్ణుడు మనకు యోగక్షేమాలు ఇచ్చేస్తాడు, యోగక్షేమాలు ఇస్తాడు. అలా మీరు యోగక్షేమాలు మీరు కోరుకోవద్దు, నేను ఇస్తే పుచ్చుకున్నాను. ఒక మీరు కోరుకుంటారనుకో యోగక్షేమాలు, మీరు భక్తులే కాదు అల్లరి వాడు. తను వెన్న దొంగతనం చేస్తా ఉంటాడు వాడు. కృష్ణుడికి ఒక పేరు వెన్న దొంగ. ఏంటది వెన్న దొంగ? మన మనస్సుని వెన్న కింద చేసేసుకుంటే ఆయన దొంగతనం చేసి పట్టిపోతాడు, ఆయన స్వరూపం మనకి ఇచ్చేస్తాడు. మన ఇంట్లోని పిడకలు ఉన్నా పట్టుకెళ్ళదు, బంగారం ఉన్నా పట్టుకెళ్ళదు. మన మనస్సు వెన్న అయిపోయింది అనుకోండి, ఆ వెన్న తీసుకుని తినేస్తాడు. మనస్సు మనకి లోపల ఉన్న బ్రహ్మకి, మన లోపల నారాయణకి ఎవరు అడ్డొస్తున్నారు? మన మనస్సు అడ్డొస్తాను. మనం చేయవలసిందిలా మనస్సును కొంచెం తీపిదనం చేసుకుంటే, ఆ కృష్ణుని తీపిదనం తీసుకుని ఆ నోట్లో వేసుకుంటాడు, ఆ పేరు మనసు పేడ మనకు వదిలిపోదు. అంటే దానికి వెన్న దొంగ అనే పేరు. అంటే మన మనస్సుని వెన్న కింద చేస్తే మన మనస్సుని దొంగతనం చేస్తాడు. అంటే ఆయన తీసుకుని పట్టిపోతాడు, మన మనస్సు పేడ వదిలిపోతుంది. మనస్సు ఎప్పుడైతే తప్పుకుందో లోపల ఆనందం మనకు వ్యక్తమవుతుంది. ఆనందం లోపల వాడాడు, ఆనందం లోకం, ఆనందం హృదయంలో ఉంది. ఆనందం ఎక్కడుంది? మనోమూలంలో ఉంది. ఆనందం ఎక్కడుంది? మనోమూలంలో ఉంది. నువ్వు మనోమూలంలోకి వెళ్ళావా ఆనందం, మనోమూలాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చావా బంధం. మనోమూలంలోకి వెళ్ళావా శాంతి, మనోమూలాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చావా అశాంతి. మనోమూలం ఉన్నావా మోక్షం, బయటకు వచ్చావా బంధం. అంటే నువ్వు మనోమోహంలోకి వెళ్ళు, నీ మనస్సును స్నేహితులను చేసుకుని, నీ మనస్సును మచ్చిక చేసుకుని, నీ మనస్సును హితవ చేసుకుని, నీ మనస్సుతో రోజు పెంచి పెంచి పెట్టుకోకుండా దాన్ని జాగ్రత్తగా నియమించుకుని, మనస్సును నియమించుకుని నీ నిజంగా నెమ్మదిగా మనోమోహంలోకి వెళ్ళు. మనోమోహంలోకి వెళితే అక్కడే ఆనందం ఉంది, అక్కడే మోక్షం ఉంది, అక్కడే స్వర్గరాజ్యం ఉంది, అక్కడే వైకుంఠం ఉంది. ఎటు చూసినా నీకు ఆనందం ఊగిసలాడుతూ ఉంటావు. కొంచెం రవంతా ముళ్ళంతా లోపలికి జరుగుతూ నీ శరీరానికి చావు రాకముందే మనోమూలంలో ఆనందానికి చేర్చుకో. ఆనందం కలిగిన తర్వాత నీకు పునర్జన్మలే. ఆనంద అనుభవం నీ హృదయంలో ఆనందం ఉంది, కానీ దాని తాలూకు అనుభవం నీకు రావటం లేదు. ఏ జన్మలైతే లోపల ఆనందం నీకు అనుభవంలోకి వచ్చిందో, కృష్ణుడంటే బ్లిస్సే. ఎప్పుడైతే లోపల ఉన్న బ్లిస్ ఎప్పుడైతే నీకు అనుభవంలోకి వచ్చిందో, అప్పుడు నీకు ఇంకా పునర్జన్మ లేదు, శవాలను మొయ్యక్కర్లేదు, ప్రకృతిలోకి రావక్కర్లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణుడు ఈ లోకంలోకి వచ్చింది జీవుని మట్టి కింద చేయటానికి కాదు, జీవుని దేవుడి కింద చేయటానికి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, వేదాల్లో ఉపనిషత్తుల సారం, వేదాల సారం, ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు అయితే ఉన్నాయో అన్ని గ్రంథాల సారం భగవద్గీత. భగవంతుడు పాడిన పాట భగవద్గీత. భగవద్గీత ఓపెన్ చేసి కనీసం 5 శ్లోకాలన్నా చదువుకోండి. గీతాస్వామి, కృష్ణస్వామి, వాసుదేవ స్వామి, ఈశ్వరుడు. ఈశ్వరుడు నీ లోపల ఉన్నాడు, ఈశ్వరుడు నీ లోపల ఉన్నాడు అంటే ఆయనే ఈశ్వరుడు. అది గీతలో చెప్తాడు, ఈశ్వరుడు నీ లోపల ఉన్నాడు, ఈశ్వరుడు నీ లోపల ఉన్నాడు అంటాడు ఎవరు, ఆయనే ఈశ్వరుడు. ఆయనే ఈశ్వరుడు లోపల ఉన్నాడు. నీలో అంటే మనం ఏమనుకుంటాం, కృష్ణుడు వేరు ఈశ్వరుడు వేరే అనుకుంటాం కదా. ఈ లోపల ఉన్నాడు ఈశ్వరుడు, వాణ్ణి శరణ వేడుకంటే ఈయనే ఆయన, ఆయన ఈయన, ఆ ఈశ్వరుడు ఈ రూపం ధరించి వచ్చాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,